The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం నవంబర్ 4, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియో ఆన్లైన్ రేడియోలో వేదిక కార్యక్రమానికి 12వ ఎపిసోడ్కి స్వాగతం అండి. నేను అనంత్ స్వరూప్, అలాగే నాతో పాటు కోహోస్ట్ ఆనంద్ కృష్ణ. మళ్ళీ వచ్చేసాం ఆదివారం పూట పొద్దున్నే 9:30 మీకు, అలాగే శనివారం రాత్రి 9:30 మాకు. మాకు అంటే యుఎస్లో ఉన్న వాళ్ళు. సో వెల్కమ్ అండి. సో వీ కేమ్ విత్ సమ్ ఎగ్జైటింగ్ ఐటమ్స్. సో ఆనంద్, ఎలా ఉంది, ఎలా ఎలా ఉన్నావు, ఎలా ఉంది మన హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న షో గురించి మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు అని చెప్తావా?
అయ్యా అనంత, ముందుగా అందరికీ శుభోదయం అండి. చక్కగా ఇప్పుడే మార్నింగ్ మంత్రను లేకపోతే డీడీలో రంగోళీనో కంప్లీట్ చేసి ఒక స్వీట్ తిని ఇప్పుడు హాట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి హాట్ టాపిక్స్ తో వచ్చేసాం మేము. సో ఇవి వివేకం కూడా కలిగిస్తాయి, ఆలోచన కూడా కలిగిస్తాయనే నమ్మకంతో వేదిక కార్యక్రమంలో. అయితే గత 11 ఎపిసోడ్లుగా రెస్పాన్స్ మా ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర నుండి కానీ వాళ్ళు కొంతైనా గెయిన్ చేసుకోగలుగుతున్నారు. అండ్ వి రిక్వెస్ట్ అందరి పార్టిసిపేషన్ కూడా, మేము నంబర్స్ ఉన్నాయి, స్కైప్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్. మీరు మీ అభిప్రాయాలు కూడా చెప్పచ్చు. వేదిక కాబట్టి, ఇది ఒక వేదిక కాబట్టి మన హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మన పాయింట్ ఆఫ్ వ్యూస్ ని, మీకు తెలిసిన విషయాన్ని కూడా మాతో పంచుకోవచ్చు, అందరితో పంచుకోవచ్చు. అందుకని సో అలా ఆ విధంగా కూడా మనం ఈ వేదికని కరెక్ట్ వేలో మనం ఉపయోగించుకోవచ్చు అనే అభిప్రాయం. సో ఈ వారం మనకి ఒక ప్రముఖ అతిథి కూడా జాయిన్ అవుతారు. సో దానికంటే ముందర కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ వారంలో జరిగిన విషయాల్ని మనం ఒకసారి మనం ఏమేం జరిగాయి అనంత, వాటిలో ప్రముఖమైనవి ఏంటి, హిందూ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఏవి మనకు, ఎందుకంటే వారంలో 100 విషయాలు మనకి టీవీలో ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా విమర్శించారు. అసలు విమర్శలకి ఉపవిమర్శలకి ఇంకా దానిలో వాటికే ఎక్కువ ఛాన్స్. సో వాటి నుండి మదించి మనకు కావాల్సిన అమృత చుక్కలనాలో విషపు చుక్కలనాలో, ఎందుకంటే మీడియాలో హిందూ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి విషపు చుక్కలే ఎక్కువ పడతాయి కాబట్టి ఏంటవి, వాటి సారాంశం ఏంటి చర్చించుకుందాం. ఎస్
ష్యూర్. చర్చించుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనతో జాయిన్ అవ్వాల్సిన ముఖ్య అతిథి గురించి కొన్ని మాటలు మేము ముందు చెప్పదలుచుకున్నాం. ఆయన పేరు రంజిత్ వడియాల. మీకు చాలా సామాజిక మాధ్యమాల్లో, అలాగే భారత్ టుడే లాంటి కొన్ని ఛానల్స్లో కూడా ఆయన ప్రముఖంగా ఉంటారు. ప్రముఖంగా ప్రతి ఇష్యూని హిందూ సర్కిల్స్లో బాగా ప్రస్తావించి కొంచెం కొన్ని వ్యాసాలు రాయడం అలా చేస్తూ ఉంటారు ఆయన. చాలామందికి సోషల్ మీడియాలో చాలామందికి తెలుసు ఆయన బాగా. సో ఆయన ఇవాళ మనతో జాయిన్ అవుతారు, బట్ 9:45 అలా జాయిన్ అవుతారండి, కొంచెం లేట్గా. ముందు మేము ఒక కొన్ని ట్రివియాలు ఉన్నాయి, ఆనంద్ మాట్లాడతాడు దీపావళి గురించి. అలాగే దీపావళి రోజున కొంతమంది సెలబ్రేట్ చేసుకోరు, దాని గురించి దాని వెనకాల ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని కథనాంతం చెప్తాడు. చెప్పిన తర్వాత రంజిత్ గారు జాయిన్ అవుతారు మనతో. అప్పుడు మనం ఆయన మాట్లాడదలుచుకున్న టాపిక్ గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఆయనతో పాటు. సో స్టే ట్యూన్డ్. ఆనంద్, నువ్వు చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చెప్తావా ఇప్పుడు? లైక్ దీపావళి కొంతమంది జరుపుకోరు సౌత్ ఇండియాలో అన్నావు నువ్వు, నాకు అసలు ఆశ్చర్యం వేసింది సౌత్ ఇండియాలో జరుపుకోకపోవడం ఏమిటి అని. ఎందుకంటే మనం అందరం బాగానే టపాకాయలు కాలుస్తాం, బాగానే లక్ష్మీ అవుట్లు కాలుస్తాం, ఎందుకు జరుపుకోరు, ఏమిటి కథా కమామిషు?
కథా కమామిషు అంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఇది చాలా అంటే ఇది జరుపుకోరని అంటే అదేదో మేము దీనిలో వేరే కోణం ఏమి వెతుక్కోకర్లేదండి. చాలా వ్యాలిడ్ రీజన్, చాలా బాధాకరమైన రీజన్ కూడా. ఏదో గతాన్ని తవ్వుకుంటున్నామని అనుకోకుండా, ఎందుకంటే మనం గతం మనకి చరిత్ర పుటల్లో కొన్ని పేజీలు చింపేశారు మన వాళ్ళు. సో కొంతమందిని మహానుభావుల కింద లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్, ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని అన్నారు. టెక్నికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ దాని వెనకాల వాళ్ళ ఇంటెన్షన్ కూడా చూడాలండి. అలాంటి ఇంటెన్షన్లు తో పాటు కనుక చూసేటట్టయితే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సా లేకపోతే ఉత్త రాజులా అనేది తెలుస్తుంది. సో ఇది మనం మాట్లాడుకుంటుంది టిప్పు సుల్తాన్ గారి గురించి అండి. టిప్పు సుల్తాన్ అనే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని అంటారు 17th century. కాకపోతే ఆయన ఆయన వల్ల ఒక ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఆఫ్ ది పీపుల్ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడమే అప్పటి నుండి, అంటే 1780s ఆ ఎండ్ ఆఫ్ ది 18th century నుండి ఇప్పటి వరకు కూడా దీపావళిని వాళ్ళు హిందువులే ఖచ్చితంగా అన్ని అన్ని ప్రాక్టీసెస్ ఫాలో అయ్యేవాళ్ళు. కాకపోతే దీపావళిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు అనమాట మార్నింగ్ కింద. ఆ మార్నింగ్ ఏంటి, ఎందుకు వాళ్ళు అది సంతాపం కింద లేకపోతే మార్నింగ్ కింద వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి, వాటి దానికి ఎలా దూరం అయ్యారనే విషయం మనం చర్చించుకున్నాం. వాళ్ళు మంజం అయ్యంగార్స్ అంటారు అండి వాళ్ళని. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేల్కోట అనే ఒక ఒక ప్రాంతం, కర్ణాటక మేల్కోట అనే ప్రాంతంలో ఉంటారు. సో వాళ్ళ గురించి ముందు మనం, వాళ్ళు తిరుపతి తిరుమల రీజియన్ లో ఉండే తమిళ్ అయ్యంగార్ నుండి, శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఫాలో అవుతున్న వాళ్ళ నుండి ఆ మేల్కోట ప్రాంతానికి, అక్కడ వైష్ణవాలయాలు వాటి దగ్గర వాళ్ళు సెటిల్ అయ్యారండి. ఇది అంటే టీపు సుల్తాన్ ఇప్పుడు ఒడయార్స్ పాలించే మైసూర్ సంస్థానం ఉన్న టైంలో, అంటే ఒక 16th-17th century ఉన్న టైంలో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు, తమిళ్ స్పీకింగ్ శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉన్నవాళ్ళు. సో ఇదండి బ్యాక్గ్రౌండ్, మేల్కోటలో ఉన్న మంజమ్మ అయ్యంగార్స్ అని. వాళ్ళ తమిళ్ అవన్నీ కూడా కొంత డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళు తమిళ్ కన్నడం అన్ని మాట్లాడే కేపబిలిటీ ఉన్నవాళ్ళు మంజమ్మ అయ్యంగార్స్ అని. ఇప్పటికీ కూడా మనం
తెలుగు కూడా
అవును తెలుగు కూడా. సో ఫైన్, వన్ ఆఫ్ ది అలాంటి మంజమ్మ అయ్యంగార్స్ లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే జయలలిత గారు. మంజమ్మ అయ్యంగార్ కర్ణాటక నుండి వచ్చిందని చెప్తారు కదా, కర్ణాటక నుండి బ్యాక్గ్రౌండ్ కర్ణాటక అంటారు కదా. సో కర్ణాటకలో ఈ పర్టికులర్ మంజమ్మ అయ్యంగార్ దీనిలో కేటగరైజేషన్. సో దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వి హావ్. సో ఇదండి బ్యాక్గ్రౌండ్ మంజమ్మ అయ్యంగార్స్ గురించి. ఇంకా విషయానికి వస్తే, అసలు టిప్పు సుల్తాన్కి మంజమ్మ అయ్యంగార్స్ కి ఏంటి రిలేషను? టిప్పు సుల్తాన్ హిందూ టెంపుల్స్ ని ఉద్ధరించాడు, మరి దానికి దీనికి సంబంధం ఏంటి అనేది ఉంటుంది. జనరల్ గా టిప్పు సుల్తాన్ అంటే ఆయన అంత హార్డ్ కోర్ ముస్లిం అయినా కానీ హిందువుల ఏంటి కోట గుడులు ఉద్ధరించాడు, కట్టించాడు, అది చేశాడు, దానాలు చేశాడు, ఇవన్నీ ఉంటాయి.
రాజు సీరియల్ లో చూసాను.
అవును, ఆయన ఎవరంటే హృతిక్ రోషన్ వాళ్ళ మామగారు కదా,
సంజయ్ ఖాన్ తీశాడు. అవును, హలో, ఐ థింక్ కట్ అయినట్టుందండి. సో తను చెప్పదలుచుకున్న స్టోరీ నేను కొంచెం చెప్తాను. సో టిప్పు సుల్తాన్ని మన అందరం ఒక సెక్యులర్ హీరో అలా ప్రొజెక్ట్ చేశారు మనకి. ఎప్పుడైతే పూర్ణయ్య అనే ఒక మినిస్టర్ ఉంటాడు ఆయనకి, అలాగే ఆయన శ్రీరంగపట్నంలో చాలా చాలా ఉత్సవాలు అవన్నీ చేయించాడు. ఐ థింక్ ఆనంద్ జాయిన్ అయినట్టున్నాడు కదా. గో అహెడ్ ఆనంద్.
సో కరెక్ట్. సో ఆయన ఆయన గురించి మనకి ఒక సెక్యులర్ ఇమేజ్ ఉంటుంది, హీఈస్ ఎ సెక్యులర్ కింగ్ అని. ఓకే, ఆయన ఎందుకు చేశాడు అనేది, ఎందుకు కట్టించాడు అనే దానికి కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఆయన 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 అంబిషన్స్ ప్రకారం ఏంటంటే ఆయన చక్రవర్తి కావాలని ఆయనకి అంబిషన్ ఉంది. సో దానికి ఏంటంటే అప్పట్లో అంటే ప్రిడిక్షన్స్ అవన్నీ ఎవరు చేస్తారండి, అక్కడ ఆస్ట్రాలజర్స్, వాళ్ళు దే ఆర్ ఫేమస్. శ్రీరంగపట్నం అనేది రంగనాథ స్వామి ఆలయం అన్నమాట. మనకి శ్రీరంగం లాగానే శ్రీరంగపట్నం, ఇది ఇది కర్ణాటకలో ఉన్నది. ఓకే. సో సో అక్కడ ఆస్ట్రాలజర్స్ ని అడిగితే ఇన్ 1 ఇయర్ యూ విల్ బి కింగ్ అన్నట్టు చెప్పారట వాళ్ళు. అంటే ఇలాగెలా చేయాలి, ఇలాంటి శాంతి పూజలు ఇలాంటివి చేసుకోవాలి, చేసుకుంటే ఇదని నువ్వు అలాగా కింగ్ లాగా ఎంపరర్ అవుతావు అని అంటే. సో హీ వాజ్ ప్లీజ్డ్ విత్ దట్ వన్. అలాంటి ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఉగాదికి ఒకళ్ళు పిఎం అయిపోతారు కదా మన ఆస్ట్రాలజర్స్ ప్రకారం.
అవును,
కాబట్టి అలాగా అంటే స్కోప్ ఉంది అని చెప్పడం చెప్తారు. ఎవరికైనా రాజయోగం ఉంది అని అంటే మన కృషి లేకుండా మంచి ఇంటెన్షన్స్ లేకపోతే అబ్బం కదా. బట్ అలా చెప్పడం వల్ల ఆయన హీ హాస్ గివెన్ వెల్త్ టు ద అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి ఆయన ఇచ్చాడు. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఆయన సెక్యులర్ వ్యూ లోనే చూడాలనుకుంటే మీ ఇష్టం, చూడండి. బట్ కొన్ని విషయాలు, ఈ వాస్తవాలు కొన్ని ఉన్నాయి. ఆయన చాలా అంటే నాట్ జస్ట్ ఆన్ హిందూస్ క్రిస్టియన్స్ లో కానీ అప్పుడు అప్పుడు అప్పుడే వస్తున్న వాళ్ళని మెసకర్స్ అనేవి చేశారనమాట. జెనోసైడ్స్, మెసకర్స్ అనేవి జరిగాయి టిప్పు సుల్తాన్ టైంలో. వికీపీడియాలో కూడా మనకి సోర్సెస్ ఉన్నాయి, యూ కెన్ వెరీ వెల్ వెరిఫై దోస్. సో అది అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఆయన అప్పటి కాలంలో అది కామన్, అంటే కామన్ కాదు, కృష్ణదేవరాయలు మెసేకర్స్ చేశారా, లేకపోతే కర్ణాటక ప్రాంతంలోనే తీసుకునేటట్టయితే హిందూ కింగ్స్, లేకపోతే కేరళలో తీసుకునేటట్టయితే అప్పుడు అప్పుడు పాలించిన వాళ్ళు ట్రావెన్ కోర్ సంస్థానం నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మెసేకర్ ఎప్పుడు కూడా మనం వాళ్ళు ఒకళ్ళని కంప్లీట్ గా అంతమొందించాలి అనే దృష్టితో జెనోసైడ్స్ చేసేంత దీనిలో వెర్రిలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అన్లెస్ దే ఆర్ ఇన్వేడర్స్, వాళ్ళకి ఆ సైక్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఆ సైక్ ని క్యారీ అవుట్ చేశారు టిప్పు సుల్తాన్. సో ఈ ఈ పర్టికులర్ ఈయన గ్రడ్జ్ ఎందుకు పెట్టుకున్నారు ఈ పర్టికులర్ మేల్కోటేలో ఉండే మంజమ్మయ్యంగార్స్ మీద అని అంటే, టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హీఈస్ హైదర్ అలీ. ఓకే, ఆయన మైసూర్ సంస్థానాన్ని క్యాప్చర్ చేశారు. మైసూర్ రాజుగా ఉన్నప్పుడు, అప్పుడు అప్పట్లో రాజుగా ఉన్న ఇమ్మడి కృష్ణరాజ వడయార్ టూ ఆఫ్ మైసూర్. సో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి క్యాప్చర్ చేసి బలవంతంగా ఆ ఆ సంస్థానాన్ని ఆయన ఆయన పాలించడం స్టార్ట్ చేశారు. అంటే ఆయన్ని హౌస్ అరెస్ట్ లో పెట్టి డిఫాక్టో కింద. సో దట్ ఈస్ హౌ హీ హాస్ బికమ్ ద కింగ్ ఆఫ్ మైసూర్ అంటారు కదా. సో ఇదండి, ఇలాగ హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ కూడా. సో ఇలాగా కాలక్రమంలో ఏమైందంటే ఆ కింగ్ చనిపోయారు, బట్ క్వీన్ ఆఫ్ ఆవిడ పేరు లక్ష్మీ అమ్మన్, లక్ష్మీ అమ్మన్ దేవి. సో ఆవిడ క్వీన్ గా ఉన్న వాళ్ళు ఆవిడ మళ్ళీ ఈ హైదర్ అలీని తోసేసి మళ్ళీ ఒడయార్ సంస్థానం పాలించాలి అనేది. సో దట్ ఈస్ ఎ క్లాష్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. సో ఆ క్రమంలో ఏం చేశారంటే అప్పుడే వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి అప్పుడప్పుడే ఇంగ్లీష్ ఆర్మీని క్రియేట్ చేసి ఇలాంటి రాజులందరికీ సపోర్టింగ్ గా ఉంటున్నారు. అప్పుడంతా డివైడ్ అండ్ రూల్ లాగా ఉండేది కదా, ఏ అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఎవరికి హెల్ప్ కావాలంటే ఆర్మీని సపోర్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఇంగ్లీష్ జనరల్స్. సో ఒక ప్యాక్ చేసుకున్నారనమాట క్వీన్, అప్పటి క్వీన్ ఆంగ్లేయులతో, అప్పుడున్న ఆంగ్లేయులతో ఒక ప్యాక్ చేసుకుని వీళ్ళని అంటే ఇవి మనం హిస్టరీలో చదువుకుంటే ఆ హిస్టరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి అది. మిస్టరీ
రైట్ 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 అగ్రిమెంట్ అని, ప్యాక్ట్ అంటే
అగ్రిమెంట్,
ఒక అగ్రిమెంట్ అని.
అంటే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను ఇది చేస్తాను, ఇంత కప్పం కడతాను, ఇంత ఇది చేస్తాను. అప్పట్లో ఏంటంటే మన రాజ్యాలు మనమే పాలించుకోవచ్చు, వాళ్ళు ఊరికనే వచ్చారు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంది కాబట్టి వాళ్ళు మనకు సహాయం చేసి వెళ్ళిపోతారు అనే వెర్రిబాగుల మన వాళ్ళు అప్పట్లో. సో ఆ ప్లాన్స్ లో ఉండేవాళ్ళు అనమాట రాణిగారు, లక్ష్మీ అమ్మన్ దేవి గారు. సో ఆ దానిలో కాలక్రమేణా హైదర్ అలీ వెళ్ళిపోయి టిప్పు సుల్తాన్ వచ్చారు. సో ఆ టైంలో రాణిగారి దివాన్ అంటారు ప్రధానమంత్రి, ఓకే ప్రధాన్ అంటారు ఆయన్ని, తిరుమల అయ్యంగార్. ఓకే, తిరుమల అయ్యంగార్ అనే ప్రధాన్ ద్వారా అప్పుడు అప్పుడు మెడ్రాస్ ప్రాంతాన్ని పాలించే గవర్నర్స్, అప్పుడు గవర్నర్స్ వచ్చేసారు, గవర్నర్స్ ఇంగ్లీష్ వాళ్ళు టెర్మినాలజీస్ ఇవన్నీ. సో ఆ గవర్నర్ హీస్ నేమ్డ్ జనరల్ హారిస్. ఓకే, జనరల్ హ్యారిస్ అనే గవర్నర్ దగ్గరికి ఈయన ద్వారా ఒక ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి వెళ్ళారు అనే న్యూస్ వచ్చిందనమాట. అందరికీ తెలిసింది, అది ప్రయత్నం చేశారు. సో అది అది ముందుగానే తెలిసింది, టిప్పు సుల్తాన్ దాకా చేరింది అది. సో అప్పటికే ఏమైందంటే ట్రావెన్కోర్ అంటే ఈ కేరళ ప్రాంతంలో ఉన్న ట్రావెన్కోర్ మీద సేమ్ సేమ్ ఇది అప్లై చేసి ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయడానికి దాడులు చేస్తున్నారు ఆ టైంలో. సో టిప్పు సుల్తాన్కి ఏమనిపించింది, ఓకే ఇది మనకి థ్రెట్ అనేది అనిపించింది. జనరల్ గా రాజుకు థ్రెట్ అన్నప్పుడు జాగ్రత్త పడతాడు. అప్పుడు ఆంగ్లేయులతో పోరాడాడు, ఆంగ్లో ఇండియన్ వార్స్ జరిగాయి, మనకి అవన్నీ హిస్టరీలో ఉంటాయి ఆంగ్లో ఇండియన్ వార్స్ ఇవన్నీ. సో థర్డ్ ఆంగ్లో ఇండియన్ వార్ జరిగిన తర్వాత అనమాట ఈ మనం మాట్లాడుకునే ఎపిసోడ్. సో ఆ ఆంగ్లో ఇండియన్ వార్స్ జరగడం వల్ల ఆంగ్లేయుల మీద అంటే అప్పట్లో మిగతా వాళ్ళు కూడా పోరాడారు, కానీ ఏంటంటే ఈయన గురించే మనం, ఈయన ఒక ముస్లిం కింగ్ కాబట్టి టిప్పు సుల్తాన్ గురించి మనకు ప్రొజెక్ట్ అయింది. బట్ ఎనీవేస్ సో ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆంగ్లేయుల మీద పోరాడాడు. సో అది జరిగింది. సో దానిలో గెలవడము ఇవన్నీ జరిగాయి. బట్ హీ హాస్ అతనికి ఒక గ్రడ్జ్ అనేది ఫామ్ చేసుకున్నాడు. ఎవరైతే ఈ మినిస్టర్స్, ఇంకొక మినిస్టర్ కూడా ఉన్నారు, ఆయన పేరు శ్యామయ్య అయ్యంగార్, ఆయన కూడా ఒక అయ్యంగారే, అంటే శ్రీ వైష్ణవ మండ్యం ప్రాంతానికి చెందిన అయ్యంగార్. ఓకే సో దిస్ ఇస్ ద లింక్. జనరల్ గా ఎవరైనా ఏం చేస్తారు, ఏ కింగ్ అయినా ఏం చేస్తారు, ప్రతీకారం తీర్చుకోవాలంటే వాళ్ళిద్దరిని నరకయాతన పెట్టు, లేకపోతే అవన్నీ జనరల్ గా జరిగేవి. కానీ ఈ మహానుభావుడు టిప్పు సుల్తాన్ ఏం చేశాడంటే వీళ్ళు వీళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి మీద ఈయన కక్ష సాధించాడు. అది ఎప్పుడు జరిగిందంటే ఈ మేల్కోట ప్రాంతం వాసులందరూ నరక చతుర్దశి రోజు దీపావళి సెలబ్రేషన్స్ లో ఉన్నారు, నరక చతుర్దశి సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఆ రోజు. ఎప్పుడంటే 1784-85 టైంలో జరిగింది, కరెక్ట్ గా టైం లైన్స్ తెలియదు, బట్ ఆఫ్టర్ 1780s ఓకే జరిగిన టైంలో అనమాట. సో ఈయన హీ చూస్ దట్ మూమెంట్, నరక చతుర్దశి మూమెంట్ ని చూస్ చేసుకుని మేల్కోటలో దాడి చేసి 800 మంది మండ్యం అయ్యంగార్స్, అంటే ఊళ్ళో మాక్సిమం అదంటే మేబీ అది అగ్రహారం అయి ఉండొచ్చు ఆ టైంలో ఊరు అని అంటున్నప్పుడు, లేకపోతే మిగతా ప్రజలు కూడా ఉంటారు, బట్ మోస్ట్లీ ఏంటంటే 800 మంది పీపుల్ని, అంటే దానిలో ఓన్లీ మగవాళ్ళని కాదండి, పిల్లలు ఆడవాళ్ళు అందరినీ 800 మందిని వాళ్ళు మెసకర్ చేశారు, దారుణంగా వాళ్ళని చంపేశారు.
మై గాష్, ఇది మరి మన హిస్టరీ బుక్ లో ఎక్కడ లేనట్టు ఉంది కదా ఇది, ఇది ఎక్కడ ఇప్పుడు చదవాలా ఇది,
ఎక్కడ లేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షాకింగ్. అంటే ఇవి రికార్డెడ్ ఫ్యాక్ట్స్ అండి, మీరు ఇప్పుడు వికీపీడియాలోకి వెళ్ళినా లేకపోతే రెండేళ్ల క్రితం ఇది ఎరేజ్ అయింది అనంత్, అప్పుడే నాకు కూడా తెలిసింది ఈ విషయం. ఎవరండి జరుపుకో, అంటే నువ్వు ఎలాంటి షాక్ అయితే నువ్వు ఎక్స్ప్రెస్ చేసావో అలాంటి షాకే. షాక్ అంటే సర్ప్రైజ్, అంటే అర్థం కాలే ఎందుకు వీళ్ళు జరుపుకోవట్లేదు అనేది కోణంలో తెలుసుకుంటే ఈ షాకింగ్ విషయాలు తెలిసాయి అనమాట. సో ఒక ఒక ఇద్దరిని టార్గెట్ చేయాల్సిన కక్షని ఇంత రాక్షసంగా, అది ఒక పండగ పూట 800 ఒక 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 జాతికి చెందిన వాళ్ళు అనే ఓన్లీ కారణం వల్ల ఒక 800 ఆయన మట్టు పెట్టారు ఒక రోజులో. అంటే నరక చతుర్దశి రోజున చేశారు, దీపావళి సెలబ్రేట్ చేసుకుంటే. ఎందుకంటే మనకి సౌత్ లో దీపావళికి చాలా ప్రత్యేకమైన ఇది ఉంది మనకి, ఎందుకంటే దీపావళి రోజు అమావాస్యకి సౌత్ కి కూడా చాలా సంబంధం ఉంది, తమిళియన్స్ కి ఎస్పెషల్లీ. సో చాలా సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక ఒక పండుగ రోజు ఈ మెసాకర్ అనేది జరిగింది. సో అప్పుడు మిగిలిన వాళ్ళందరూ అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ వేరు వేరు చోట్లకి వాళ్ళు మైగ్రేట్ అయి వెళ్ళిపోయారు, మేల్కోట నుండి వెళ్ళిపోయారు. మొత్తం అంతా శ్మశానంగా తయారైపోయింది అనమాట, ఒక్క ఒక్క పూటలో మొత్తం శ్మశానం అయిపోయింది ఆ ప్రాంతం అంతా.
అంటే 800 అంటే ఇట్స్ నెక్స్ట్ నాజీస్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లాగా అనమాట. అంతేగా 800 మందిని
రైట్ ఒక్కసారిగా ఒక్క రోజులో చంపడం అంటే అవును, దీని అంటే హేట్రెడ్ వల్ల వచ్చిన ఒక వెర్రి వెర్రితనం వల్ల వచ్చిన ఇది. సో ఇట్ ఈస్ నాట్ నథింగ్ లెస్ దాన్ నాసీ, యూనో మనం ఇప్పుడు టర్మ్స్ లో మనం నాసీస్ తో కంపేర్ చేస్తాం కానీ అంతకుముందు అంతకన్నా ఇప్పుడు ఏంటంటే మనం మన కొలమానం నాసీస్, బట్ అప్పట్లో ఇలాంటి మసకర్స్ చాలా జరిగాయి. అసలు ఆ ప్రాంత ఆ టైంలోనే ఆ టిప్పు సుల్తానే మంగళూరులో క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు అప్పుడు తీర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు, అక్కడక్కడ సెటిల్ అయి ఉంటారు కదా క్రిస్టియన్స్. సిరియన్ క్రిస్టియన్స్ లేదా సిరియన్ క్రిస్టియన్స్ కేరళలో మేబీ వాళ్ళే ఎక్స్టెండ్ అయి ఉంటారు క్రిస్టియన్స్ అంటే, ఎగ్జాక్ట్ గా తెలియదు. వెన్ ఐ వాజ్ వికీపీడియాలో చూస్తుంటే ఐ కేమ్ అక్రాస్ దిస్ వన్ ఆల్సో, క్రాస్ చెక్ చేసుకుందామని చూస్తే ఈయన చేసినవి అదే టైంలో ఈయన చేసినవి రెండు ఉన్నాయి మేజర్ అంటే పోస్ట్ ప్రీ కాలోనియల్ ఎరాలో.
అవునవును, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మన శ్రోతలకి మిస్గైడ్ అవ్వకుండా ఇది కేవలం బ్రాహ్మణుల మీద జరగలేదండి,
లేదు హిందువుల మీద జరగలేదు, అందులో హిందువుల మీద కూడా కేవలం హిందువుల మీద జరగలేదు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్.
ఆనంద్ ఒక్క నిమిషం
జరిగింది కరెక్ట్,
ఒక్క నిమిషం నిన్ను ఇంటరప్ట్ చేస్తున్నాను. మనకి రంజిత్ గారు కాల్లోకి వచ్చారు. నమస్కారం రంజిత్ గారు.
ఆనంద్ గారు నమస్తే అండి, బాగున్నారా?
బాగున్నా అండి, జాయినింగ్. తను ఆనంద్ కూడా ఉన్నారు, తను ఒక హిస్టారిక్ ట్రివియా చెప్తున్నారండి, అది అయిపోయిన తర్వాత మనం
చూస్తున్నానండి.
పరిచయం
ఔరంగజేబ్ గురించి చెప్తున్నారు కదా, వింటున్నాను, బాగా చాలా బాగా ఇన్ఫర్మేటివ్ గా ఉంది డిస్కషన్.
థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రంజిత్ గారు, మీకు స్వాగతం నా తరపున కూడా. సో ఇది కొంచెం సేపట్లో ఇది ముగించి మనం మన మెయిన్ దీనిలోకి వెళ్ళిపోదాం అండి, అట్ ద ఎండ్ ఆఫ్ డిస్కషన్. సో అనంత్, యా నువ్వు చెప్తున్నట్టు అనంత్, అది ఓన్లీ పర్టికులర్ కమ్యూనిటీ గురించే వాళ్ళు దాడులు చేశారని కాదు, ఎవరు అడ్డొస్తే అంటే వాళ్ళ మతానికి కానీ లేకపోతే వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ అడ్డొచ్చిన ప్రతి వాళ్ళని వాళ్ళు మసాకర్ చేశారు. సో మంగళూరు ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్స్ ని కూడా ఇలాంటి మసాకరే జరిగింది. సో ఇవన్నీ కూడా లేవు చరిత్ర. ఇప్పుడు ఏంటంటే ఏ ముస్లిం రూలర్ గురించి అయినా కానీ, అంటే ముస్లిం రూలర్ ఏ రూలర్ గురించి అయినా కానీ ఈ మసాకర్స్ జరిగాయి, ఇలాగా పర్టికులర్ వాళ్ళని అందరినీ జెనోసైడ్స్ చేశారు అనే విషయం మనకి ఎక్కడ హిస్టరీ పేజీల్లో ఉండదు. అంటే అప్పుడు మనం పార్షియల్ గా నేర్చుకున్నట్టేగా హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే
అంతే,
చిన్నపిల్లలు భయపడతారని చెప్పి చెప్పలేదా?
లేదు లేదు, దేర్ ఇస్ దిస్, అది మళ్ళీ అగైన్ దాంట్లో ఐడియాలజీ ఇవన్నీ ఉంటాయి. రిచర్డ్ ఈటన్ అని ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో ఉంటాడు ఆయన, ఒక ఆయన 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 ఎంత దూరం వెళ్ళిపోయాడంటే అసలు ఇండియాలో ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరగలేదు, ఓన్లీ 80 టెంపుల్స్ మాత్రమే పడగొట్టారు, మిగతావన్నీ కూడా దే ఆర్ ఆల్ పొలిటికల్ విత్ పొలిటికల్ మోటివ్స్ అండ్ పొలిటికల్ రీజన్స్ దే మైట్ హ్యావ్ డెస్ట్రాయిడ్ టెంపుల్స్. అంటే టెంపుల్స్ లో డబ్బులు ఉంటాయి కాబట్టి అందుకు టెంపుల్ పగలగొట్టారు, కానీ నిజంగా వాళ్ళ ఏ పాపం తెలియదు వాళ్ళకి, వాళ్ళు హిందువుల యొక్క ఆలయాలను పడగొట్టడానికి కేవలం డబ్బు మాత్రమే కారణం అంటూ ఒక పిహెచ్డి చేశాడు ఆయన. అఫ్ కోర్స్ క్రిటిసైజ్డ్, సో దట్స్ అబౌట్ టిప్పు సుల్తాన్ ఆర్ ఔరంగజేబ్. ఇదే స్టోరీ నడుస్తుంది, దాని గురించి మాట్లాడాలంటే 3-4 ఎపిసోడ్లు కావాలి
కదా. వీళ్ళ ఇంటెన్షన్స్ హిస్టరీ ఎందుకు ఇలా రాశారంటే, బట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ హియర్. సో ఆ మసాకర్ జరిగిన తర్వాత 800 మందిని చంపేసిన తర్వాత అప్పటి నుండి అది దీపావళి రోజు జరిగింది కాబట్టి వాళ్ళ పితృదేవతలను స్మరించుకోవాలి, స్మరించుకోవడం ఒకటే కాదు అంత షాక్ ని వాళ్ళు అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకుండా వాళ్ళు ఇప్పటిదాకా కూడా వాళ్ళు దీపావళి అనేది వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవట్లేదండి. ఇది ఇప్పటికీ కూడా స్టిల్ వ్యాలిడ్ యాజ్ ఆఫ్ 2018, ఎందుకంటే 2017 దాకా కోరాలో కూడా వీటి ప్రస్తావన ఉంది. సో ఐ థింక్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దట్, అది ఒక ట్రెడిషన్ అంటే అది
అంతే, ఇంకా అది అంతే కాదు.
సో అది చాలా బాధాకరమైన ఇదండి. దీని గురించి వాళ్ళ శ్రీ వైష్ణవ సముదాయం యొక్క వంశపారంపర ఆఫ్ మంజం శ్రీ వైష్ణవ సముదాయం అనే దీనిలో వీళ్ళు రికార్డ్ చేశారు ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. రికార్డ్ చేశారు అప్పుడు రాణి గారు.
మళ్ళీ కాల్ వచ్చింది, ఒక్క నిమిషం, మనకు ఒక కాల్ వచ్చిందండి. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది?
నమస్తే అండి, లైవ్ ఉందా అండి? అయిపోయిందండి.
ఎవరండి?
గురించి కాల్ చేశానండి, బాబు బంగారం గారు.
అది వేరే షో అండి.
అది అయిపోయిందండి, మార్నింగ్ మంత్ర అయిపోయింది. మేము ఇప్పుడు వేదిక కార్యక్రమంలోకి వచ్చేసాము.
ఓకే ఓకే, థ్యాంక్ యూ.
యా, సో నువ్వు కంక్లూడ్ చేసేయను.
అది అది అనండి. సో అందువల్ల దీపావళి రోజు ఎంతో ప్రముఖమైన హిందువుల పండుగ అయిన దీపావళి రోజు ఆ పండుగనే జరుపుకోని పరిస్థితి, ఇంత దాని వెనకాల ఇంత దారుణమైన చరిత్ర ఉంది, అది మనకు తెలియదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు, ఎందుకు రేజ్ చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇలాంటి టైంలో నువ్వు రెచ్చగొట్టాలా? అది అది మా ఉద్దేశమే కానే కాదండి. మనకి ఒకటి ఏంటంటే తెలియాలి, మన హిస్టరీ తెలియాలి అనేది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే వి షుడ్ నాట్ వీ కెన్ ఫర్గెట్, వీ కెన్ ఫర్గివ్, ఓకే, బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఫర్గెట్. ఇది చాలా ఫేమస్ పాయింట్ అండి, చాలా మంది హిందూ సెంట్రిక్ వ్యూ ఉన్నవాళ్ళు చెప్పే పాయింట్ ఇది. మనం ఫర్గివ్ చేయొచ్చు, జరిగిన హిస్టరీని ఫర్గివ్ చేయొచ్చు, బట్ మనం మర్చిపోకూడదు, వీ షుడ్ నాట్ ఫర్గెట్. అది మన హిందూ అస్తిత్వానికి చాలా బేస్ అనమాట. ఎందుకంటే ఇలాంటి దాడులు అప్పట్లో ఫిజికల్ గా జరిగేవి, ఇప్పుడు మెంటల్ గా జరుగుతున్నాయి. సో యూ కెన్ ఫర్గివ్ పీపుల్, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ పీపుల్. సో అదండి నేను కన్క్లూడ్ చేద్దాం అనుకుంటుంది. సో వీ కెన్ క్విక్లీ, ఇప్పుడు రంజిత్ గారు వచ్చారు కాబట్టి. రంజిత్ గారు నమస్తే అండి, నా పేరు ఆనంద్. జస్ట్ నేను ఫేస్బుక్ లో చాలా ఫాలో అవుతుంటాను మిమ్మల్ని, అండ్ మీ కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. సో పర్సనలీ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ మీరు వేదికకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటున్నందుకు. వి వెల్కమ్ టు అవర్ షో. యా ఆనంద్, ప్రొసీడ్.
యా నమస్తే అండి, థ్యాంక్ యూ మీరు అవకాశం కల్పించినందుకు. నేనే మీకు తెలుపుతుంది తెలియజేయాలి.
అయ్యో భలే. ఎస్,
ఒకటి మీరు అయిపోయిందని మీరు కంక్లూడ్ చేశారా?
యా అయిపోయిందండి.
ఓకే, అంటే ఏం లేదండి, కొన్ని కొంచెం అంటే మీరు మాట్లాడిన దాని మీద నేను ఒక 1 మినిట్ మాట్లాడితే ఒక చిన్న 2 పాయింట్స్ చెప్తా అని అనుకుంటున్నాను. ఔరంగజేబ్ ఇష్యూ మీరు మాట్లాడిన దాని మీద. సో మీరు అంటే నేను కొంచెం స్వతంత్రం తీసుకుంటున్నాను, ఏమనుకోదండి, మీరు
ఏమన్నారంటే
మీరు ఇది బ్రాహ్మణులకు సంబంధించింది మాత్రం కాదండి అని కొంచెం అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే, నేను ఒక బ్రాహ్మణుని కాదు కాబట్టి ఇలా నేను మాట్లాడగలుగుతాను. నేను కూడా బ్రాహ్మణుని అయితే బహుశా నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను బ్రాహ్మణుని అయితే నా బ్రాండేజ్ వస్తారు కాబట్టి నాకు భయం ఉంటుంది. నేను బ్రాహ్మణుని కాదు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడుతున్నానండి. అక్కడ టార్గెట్ చేసింది బ్రాహ్మణులేనండి, అక్కడ కాదండి, ప్రతి చోట కూడా టార్గెట్ బ్రాహ్మణుల్ని చేశారు, అది వాస్తవం. ఎందుకంటే హిందూ ధర్మానికి మూలం బ్రాహ్మణ్యమే. అది మీరు వర్ణం, అది మీరు పుట్టుకతో వస్తుందా కర్మతో వస్తుందా, ఇవన్నీ పక్కన పెట్టండి, ఆ డిస్కషన్ పక్కన పెట్టండి. సమాజంలో పుట్టుకతోనే బ్రాహ్మణ్యం వచ్చింది, సమాజంలో బ్రాహ్మణులే హిందూ ధర్మానికి బేస్ గా నిలబడ్డారు కాబట్టి వాళ్ళని కూల్చేస్తే ఆటోమేటిక్ గా హిందూ ధర్మం బ్యాక్ మైండ్ లా కూలిపోద్ది. అందుకే ఈ రోజు కూడా మనం ఆలయ వ్యవస్థని కంట్రోల్ చేసి తీసుకొని పురోహితుడికి 500 రూపాయలు 1000 రూపాయలు జీతాలు ఇవ్వడం, 10 మనుషుల కంటే హీనమైన జీతాలు ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే బ్రాహ్మణులు టార్గెట్ చేయటమే. అది ఔరంగజేబ్ చంపేసి తలకాయలు తీసేసి చేస్తుండొచ్చు, ఇప్పుడు వాళ్ళు ఇంకొక విధంగా చేస్తుండొచ్చు, కానీ జరుగుతుంది మాత్రం అదే. అది హిందువులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు వచ్చే సమస్యలు అది ఒక బ్రాహ్మణుల పర్సనల్ వ్యవహారం కాదండి. అది బ్రాహ్మణులకు సమస్య వస్తే అది హిందూ ధర్మం మొత్తానికి వర్తిస్తుంది. అది ఈ రోజుకైనా సరే మన ఇంట్లో పూజ అయినా పురస్కారం అయినా ముహూర్తం అయినా పెళ్ళైనా చావైనా ఏదైనా సరే ఎవరు చేయాలంటే బ్రాహ్మణుడేగా చేయాలి. బ్రాహ్మణులు లేకపోతే ఎవరండి మిగతా చేసేది? పురాణాలు బోధించేదెవరు? శాస్త్రాన్ని చదివేదెవరు? వేదాన్ని చదివేదెవరు? ఎవరో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్, ఎక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయండి, ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఎప్పుడు జనరలైజ్ చేయకూడదు. 99.99% ఈ రోజు కూడా భారతీయ మన మన హిందూ ధర్మానికి చెందిన శాస్త్రాలన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో ఉన్నాయి, వాళ్ళే వాటిని పూజిస్తున్నారు. ఈ రోజు కూడా దాడి కూడా బ్రాహ్మణుల మీద జరిగింది, అది వాస్తవం.
అవును, రైట్ రైట్, యాక్సెప్టెడ్ అండి. అవును, మనం ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఏంటంటే పలాయనవాదం కింద లేకపోతే అపాలజిస్టిక్ కింద ఉంటున్నాం. ఈ విషయాలు డైరెక్ట్ గా చెప్పాలి,
డైరెక్ట్ గా చెప్పాలండి, అవసరం లేదు దానికి. అది వాస్తవం, అది
అవును, వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవడం కరెక్టే.
ఇప్పుడు ఆర్యన్ ద్రవిడియన్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తమిళ బ్రాహ్మణులను టార్గెట్ చేశారండి. ఎందుకు చేశారండి మరి ఆర్యన్ ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇంకొకళ్ళు ఏమన్నా టార్గెట్ చేసి తమిళ బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ చేశారు? వాళ్ళ జంజాల్ని పెంచేయడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఎందుకు వాళ్ళ మీద అంతగానో దాడులు చేశారు? వాళ్ళని ఆర్యుల కింద చిత్రీకరించి.
అవును అవును,
ఫ్యాబ్రికేటెడ్ హిస్టరీ కదా అది, దానిలో ఏమి సైంటిఫిక్ ఎటువంటి బేసు లేదు కదా, దాన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు సృష్టించుకున్న ఒక జాతివాదం అది.
కరెక్ట్ కరెక్ట్ అండి.
సో మనం దాని గురించి ఏమి మనం నిస్సందేహంగా హిందూ ధర్మాన్ని కూల్చేయాలంటే బ్రాహ్మణులు కూల్చేయడం చాలా చాలా ముఖ్యం. సో మొత్తం 100% డిపెండ్ అయ్యి ఉంటుంది నేను అనలే కానీ, బట్ చాలా ఎక్కువ శాతం బ్రాహ్మణుల మీద ఆధారపడి ఉంటుందండి. బ్రాహ్మణ్య
కరెక్టేనండి. ఈ ఎనాలజీని ఇంకొక కోణంలో నార్త్ ఇండియాలో సిక్కుల్ని కూడా ఇలానే దాడి చేసేవాళ్ళు, ఎందుకంటే సిక్కులు
అంతే కదా
ముస్లిం ఇన్వేషన్. కరెక్ట్ ఆ కోణంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అండి, మీరు చెప్పింది నిజం 100% కరెక్ట్.
అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే జనరలైజ్డ్ మన మన జనరల్ కోణంలో చూస్తే సొసైటీని ఎటువైపు నుంచి దెబ్బతీయాలనేది ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఆ పర్టికులర్ కాస్ట్ ని హర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ మండ్యం బ్రాహ్మణులు గురించి ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు చేనేత కారుల్ని హర్ట్ చేస్తే ఒక ఇండస్ట్రీ పడిపోతుంది అనమాట. బ్రిటిష్ వాళ్ళు చేశారు అది 1800s చివర్లో. అవును, ఇప్పుడు చేనేత కారులు వెనక పడిపోయారు. ఒక టైంలో దే ఆర్ రియలీ ఫార్వర్డ్ కాస్ట్, బాగా మంచి హోల్డ్ ఉండేది. టెంపుల్స్ లో కూడా వాళ్ళకి వాళ్ళు చేసే కొన్ని పనులు టెంపుల్స్ లో ఉండేవి. అంటే వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు దాన్ని.
ఇప్పటికీ ట్రెడిషన్ ఉంటుందిగా, దానిలో
ట్రెడిషన్ ఉండొచ్చు, బట్ ద సోషల్ స్టేటస్ కమ్స్ డౌన్ అన్నమాట.
కరెక్ట్ కరెక్ట్ అగ్రీడ్.
సో యా మంచి పాయింట్ చెప్పారు రంజిత్ గారు, మీరు కరెక్టే అన్నమాట. కాకపోతే ఏంటంటే అది ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ హిందూయిజం అంటే కేవలం బ్రాహ్మణులది ఏదో వాళ్ళ సొంత ఇది అన్న కలర్ ఇవ్వడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అంటున్నాను అన్నమాట నేను.
అదేం కాదండి, ఎవరి ఎవరి ఇప్పుడు ఒకటండి, ఒక ఒక వేదం చదువుతున్న ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన జీవితం మొత్తం పూర్తి వేదానికి అంకితం చేస్తాడు ఆయన. ఒక పౌరోహిత్యం చేసే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, మొత్తం జీవితాన్ని పౌరోహిత్యానికి అంకితం చేస్తాడు ఆయన. అది మిగతా వాళ్ళకి ఎలా కుదురుతుందండి? కుదరదు కదా. ఒక ఇప్పుడు ఎవరైనా ఒక ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు ఆ ప్రొఫెషన్ కి సంబంధించిన వ్యక్తి కేవలం ఆ ప్రొఫెషన్ మీదే మొత్తం దృష్టి పెడతారండి, అది సహజం అన్నింటిలోని. అలా చేయకపోతే మనం ఏ పని చేయలేం. ఏదో మనం ఇప్పుడు ఏదో అప్పుడు ఒకసారి రోజుకో అరగంట గంట వేరే ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ జీవితంలో సింహ భాగం దేనికైతే ఖర్చు పెడుతున్నారో దాని మీద వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, దాని మీద వాళ్ళకి హక్కు కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే దాని మీద వాళ్ళ మీద ఆ వ్యవస్థ ఆధారం కూడా ఎక్కువ ఉంటుందండి, అది సహజం. అందులో దానికి మనం ఏమి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బ్రాహ్మణుల మీద విపరీతం జరిగిన మానసిక దాడి వల్ల ఈ విషయాన్ని బ్రాహ్మణులు బలంగా చెప్పలేకపోతున్నారు నేను గమనిస్తున్నా.
అవునండి వాళ్లే కదండి, ఎవరైతే సపోర్టివ్గా మాట్లాడినా గానీ మనువాదం ఇలాంటివన్నీ వస్తున్నాయి, ఇలాంటి కోణాలన్నీ వస్తున్నాయి. అసలు మనుకి బ్రాహ్మణులకి సంబంధం ఏంటో తెలియదు, బట్ ఆల్టుగెదర్ డిఫరెంట్ టాపిక్. ఎందుకంటే ఇవి జనరల్ గా సొసైటీలో ఇంటలెక్చువల్ దీనిలో కూడా వస్తున్నాయి, ఇవి చాలా వీటి గురించి ఉన్నాయండి, లైక్ ఫాసిజం లైక్ అలాంటి ఇవన్నీ. యా కరెక్ట్,
మనం మనం రంజిత్ గారి టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఆనంద్. ఇది తగదు ఎక్కడికి, ఇది
ఎక్కడికి తగదు, నిజమేనండి నిజమే. యా ప్లీజ్ రంజిత్ గారు, వెల్కమ్ టు ద షో. యా ప్లీజ్
విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అండి. మీరు మీరు మీ యొక్క అభిప్రాయాలు చెప్తూ ఉండండి, మేము మధ్య మధ్యలో అలా మధ్యలో వచ్చి మా చిన్న క్వశ్చన్స్ అలా వస్తూ ఉంటాయి.
ఎస్
తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా అంటే తెలుసు కదండి, మనం మాట్లాడబోయేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి అని. అంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే ఎప్పుడైనా మనం మాట్లాడచ్చు, బట్ ఇప్పుడు ఏదైనా ఒక కరెంట్ ఇష్యూ ఏదైనా ఉంటే దానికి కొంచెం కొంచెం డిస్కస్ చేస్తే జనాల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
కరెక్ట్ అండి.
సో ఇప్పుడు మనకి అంటే ఒకటండి, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి పనిని క్రిటిసైజ్ చేయొచ్చండి, విమర్శించవచ్చు. విమర్శించడానికి కుదరని పని అంటూ ఏమీ ఉండదు. మనం గాలి పీల్చి వదులుతున్నాం అనుకోండి, దాన్ని కూడా విమర్శించవచ్చు. సో ఇది గాలి పీల్చి వదిలేస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాడు, కాలుష్యం వచ్చేస్తుందని చెప్పి అందరం అదే పని చేస్తున్నాం కాబట్టి దాన్ని విమర్శించలేకపోతున్నాం. అంటే ఒకవేళ వేరే జీవులు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి భూమి మీద తెలివి అయిన జీవులు రెండు మూడు రకాలు ఉన్నాయనుకోండి, అందులో ఒక జీవి కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టే జీవి, మిగతా జీవులు అట్లా కాదనుకోండి. ఉదాహరణకి ఆ జీవులు ఈ జీవుల్ని న్యాచురల్ అయినా సరే ఈ కార్బన్ డైఆక్సైడ్ వదలటం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని విమర్శిస్తాయండి, జరుగుతుంది. సో మనం ఏ పని చేసినా సరే విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మనకైన జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆ విమర్శించటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్రేమ్ వర్క్ ని ముందు నిర్ణయం చేస్తున్నారండి. నిర్ణయించిన తర్వాత ఆ ఫ్రేమ్ వర్క్ లోనే మనం కూడా కొట్టుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శబరిమల ఇష్యూ తీసుకోండి. శబరిమల ఇష్యూని ఏం చేశారు, స్త్రీ హక్కులు స్త్రీ పట్ల వివక్ష అన్న కోణంలోనే ఫస్ట్ నుంచి దాన్ని ప్రజెంట్ చేయడం మొదలు పెట్టారు. మనం కూడా ఏంటంటే డిఫెన్స్ కూడా ఇది స్త్రీ పట్ల వివక్ష కాదు, ఇది స్త్రీ పట్ల వివక్ష కాదు అని చెప్పుకోవడానికి సరిపోయింది మనకి. అలాగే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఇష్యూ తీసుకోండి. తీసుకుంటే ఏం చేస్తున్నారు, ఇది అసలు విషయాన్ని అంతా పక్కన పెట్టి దానికి ఏదో 3,000 కోట్లు ఖర్చు అయిపోయిందని, చాలా మంది పేదలు ఉన్నారని. ఏ చేసినా పేదలు ఉంటారండి, పేదలు ఎక్కడ ఎప్పుడు చేస్తాం మరి ఇంకాలంటప్పుడు. పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప మాన్యుమెంట్స్ ఉన్నాయి, సర్దార్ పటేల్ గారి కావచ్చు, ఇంకోటి కావచ్చు, గుళ్ళు కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. పేదలే లేని కాలం అంటే అయితే ఉండదుగా, అన్ని కాలాల్లోనే పేదలు ఉంటారుగా. పైగా భారతదేశం యొక్క 2018 బడ్జెట్ 30 లక్షల కోట్లు అండి, ఒక కేంద్ర బడ్జెట్ చెప్తున్నాను నేను, 30 లక్షల కోట్లు. దాకా రాష్ట్రాల బడ్జెట్లు ఇంకో 10-15 లక్షల కోట్లు ఉంటుంది కనీసం. ఆంధ్రప్రదేశ్ 1 లక్ష కోట్లు అంతా ఉంది, ఇంకొక 25-30 లక్షల కోట్లు ఉంటుంది. అంటే మొత్తం మీద మంది కేంద్ర రాష్ట్ర యొక్క ఖర్చులు కలిపితే 50-55 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అండి మనం. గట్టి మాట్లాడితే ఈ 3,000 కోట్లు మన నిజానికి పెద్ద లెక్క కాదు. ఒక వ్యక్తి దృష్టిలో 3,000 కోట్లు పెద్దది అవ్వచ్చు, కానీ 3,000 కోట్లు మన దేశానికి ఎక్కువ కాదండి అది. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అయితే ఇక్కడ మనం చర్చ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటేనండి, సర్దార్ పటేల్ గారి విగ్రహం, సర్దార్ పటేల్ గారి విగ్రహం అన్నది కాదండి ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ఏంటంటే, ఒక గతంలో జరిగిన ఒక చరిత్రకి సంబంధించిన అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఇక్కడ జరుగుతుంది అది. దానికి సర్దార్ పటేల్ గారు, సర్దార్ పటేల్ గారి విగ్రహాన్ని మనం ఉపకరణాలుగా ఉపయోగిస్తున్నాం. అది రేపు పొద్దున ఒక మ్యూజియం కావచ్చు, రేపు పొద్దున ఆ శివాజీ మహారాజ్ సంబంధించి పెద్ద పార్క్ లాంటివి ఏదో కడుతున్నారు, విగ్రహం కడుతున్నారు, లేకపోతే ఇంకొక మ్యూజియం కావచ్చు, చరిత్రలో ఆ అంశాన్ని బోధించడం కావచ్చు, లైబ్రరీలో పుస్తకాలు రాయడం కావచ్చు, దానికి సంబంధించిన ప్రచారం చేయడం కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఒకటే రకమైన ఒకటే కేటగిరీకి చెందిన విషయాలు అన్నమాట. అది అసలు అవసరమా కాదనేది మనం చూడాలండి. అంటే అసలు ఈ విగ్రహాలు కావచ్చు ఇవన్నీ అవసరమా కాదా. అయితే ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి మామూలుగా సాధారణంగా మనిషి భావోద్వేగాలు కలిగి ఉంటాడు. మనిషికి సహజం భావోద్వేగాలు కలిగి ఉండడం. ఈ భావోద్వేగాలు కలిగి ఉండడం వల్ల గతంలో జరిగిన విషయాల నుంచి, లేకపోతే కొన్ని గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి మనిషి స్ఫూర్తి పొందుతారు, సహజంగా జరుగుతుంది. ఆ స్ఫూర్తిని ఒక జాతి తన ప్రజలకి ఇవ్వాలి స్ఫూర్తి. దానికోసమే ఈ చరిత్ర బోధన కావచ్చు, లేకపోతే కొంతమంది ఆదర్శ పురుషుల్ని, ప్రతి జాతికి కొంతమంది ఆదర్శ పురుషులు ఉంటారు, ఆ ఆదర్శాలని పాటించారు. మనకు ఫస్ట్ నుంచి కూడా రాముడి గురించి ఎందుకు చెప్తారండి, ఎప్పుడో రాముడు ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం, 20,000 సంవత్సరాల క్రితం, 10 లక్షల సంవత్సరం ఎప్పుడో మనకు తెలియదు ఉన్నాడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలంటే ఆయన చరిత్ర మన ఏదో గుర్తుపెట్టుకోవడం ముఖ్యం కాదుగా. ఆయన ఆదర్శం తీసుకొని మన జీవితాన్ని మలుచుకోవాలి, మన జాతిని మలుచుకోవాలి, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో చేస్తారు కాబట్టి ఇక్కడ పాయింట్ అది. సో ఒక జాతిలో ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలంటే కనీసం కొంతమంది అయినా సరే తమ పర్సనల్, తమ వ్యక్తిగత జీవితాన్ని, తమ సంతోషాన్ని పక్కన పెట్టి దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చే స్థాయికి, దేశానికి జాతికి అంకితమైపోయిన వ్యక్తులు కొంతమంది అవసరం. కొంతమంది త్యాగాలు చేసి తీరాలి. అందరూ ఎవరు కూడా నేను తిని కూర్చుంటా, నేను నా తల్లి నా కొడుకంటే కుదరదు. కొంతమంది అని ఆ పని చేయాలి. కనీసం కొంతమంది అయినా సరే ఇంకొన్ని వారి బతుకు వాడు బతుకుతూ ఎంతో కొంత దేశానికి ఎడిషనల్ గా చేయగలిగే వాళ్ళు అయి ఉండాలి. ఎంతో కొంత వాళ్ళ పర్సనల్ జీవితాలు పక్కన పెట్టుకుందాం. అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే, వాడు జాతికి ఏం చేస్తారో చేయడం తర్వాత సంగతి, కనీసం నష్టం చేయకూడదు, నష్టం చేయకూడదు. ఇటువంటి ఒక సెటప్ ప్రతి జాతిలో ఉంటేనే ఆ జాతి ముందుకెళ్తుంది. అది ఎట్లా మనం కల్పించగలం? ఉత్తి పోలీసింగ్తోనో, లేకపోతే బెదిరించో, కర్ర పట్టుకునో ప్రతిదీ చేయించలేం. ఎవరికి వారికి వ్యక్తిగతంగా అటువంటి ఒక భావజాలం రావాలి, మనిషిలో అటువంటి ఆలోచన విధానం రావాలి. అవి అటువంటివి తీసుకురావడానికి ఇప్పుడు మనం రామాయణం భారతాలు బోధించడం కావచ్చు, ప్రవచనాలు చేయడం కావచ్చు, నీతి కథలు చెప్పడం కావచ్చు, వేమన చిత్రాలు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇదే కేటగిరీకి సంబంధించిన. సో అది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాన్యుమెంట్స్ అనేది చాలా చాలా ముఖ్యం. అవి లేకపోతే భాష మనం ఎక్కడ కూడా ఇవి టాంజిబుల్ ఎఫెక్ట్స్ లాగా, వీటిని ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే దీన్ని 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, దీనివల్ల చాలా ఎకానమీ ముందు చుట్టూ వరల్డ్ అంత ఎకానమీ వస్తుంది, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, అవన్నీ మేము కాదనట్లేదండి. అవన్నీ సెకండరీ. అవి అసలు వచ్చినా రాకపోయినా సరే వీటిని తీసుకు దీన్ని తీసుకెళ్లి చైనాలో నిర్మించి తీసుకొచ్చి మన దగ్గర పెట్టి అసలు దాన్ని విజిటర్స్ అలో చేయకుండా డబ్బులు ఏం తీసుకోకుండా పెట్టిన దాని మీద ఎటువంటి ఎకానమీ లేకపోయినా సరే దానికి 10,000 కోట్లు ఖర్చు అయినా సరే దిస్ ఈజ్ జస్టిఫై. ఎందుకంటే దీని పర్పస్ మనం ఒక ఒక సినిమా హాల్ నో లేకపోతే ఒక రిక్రియేషన్ క్లబ్ కాదండి. మనం ఏంటంటే బ్రేక్ ఈవెన్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో మనం ఎంత ఖర్చు పెట్టాము, ఇవి ఎంప్లాయ్మెంట్ అది జనరేట్ అవుతుందనే ఇవి చాలా ట్రివియల్ థింగ్స్ అనమాట. దిస్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ వాట్ దీస్ సింపుల్ థింగ్స్ ఆర్. దాన్ని ముఖ్యం కాదనట్లేదు కానీ చాలా సింపుల్ థింగ్స్ సార్. అది
కాదు మీకు
హలో
హలో మన దగ్గర హలో కాలర్ గారు మీరు కొంచెం పక్కకు వచ్చి మాట్లాడగలరా అండి. హలో ఐ థింక్ కాల్ కట్ అయినట్టుందండి. రంజిత్ గారు మీరు మాట్లాడండి. హలో
ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటారంటే మనం వీళ్ళంటే ఇదంటే ఇది లెఫ్ట్ లిబరల్ ఫ్రేమ్ వర్క్ ఎలాగుంటాయంటే వీళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏముంటదంటే అప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థని చెరగొట్టేయాలి, ఉన్న వ్యవస్థ నాశనం చేయాలి. ఇప్పుడు వాళ్ళు మీరు యుఎస్ లో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుసు, యుఎస్ లో క్రైస్తవాన్ని విపరీతంగా విమర్శించే ప్రతి ఒక్కరు లెఫ్ట్ లిబరలే. మన వాళ్ళు పాపం ఏమనుకుంటారంటే ఇక్కడ ఇండియాలో వచ్చి వాళ్ళు క్రైస్తవాన్ని ఇస్లాం ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్ని చోట్ల అలాగే అనుకుంటారు. అలాగేం కాదు, వారు ఏ దేశంలో వారి మెజారిటీ ప్రజలు దేన్ని దేన్ని నమ్ముతారో ఆ నమ్మకాన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు
వీళ్ళు.
సహజం అన్ని దేశాల్లో అంటే ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో కుదరదు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడట్లేదు. కుదిరితే అక్కడ కూడా వెళ్ళి ఇస్లాం ను కూడా అట్లాగే వ్యతిరేకిస్తారు వీళ్ళు. అది సౌదీ అరేబియాలో ఇరాన్ లోను ఇరాక్ లోను కాబట్టి అక్కడ కుదరదు కాబట్టి వదిలేస్తున్నారు.
తీసేస్తారు ఇంకేం మాట్లాడతారు
అది ఇంకేం మాట్లాడతారు వాళ్ళకి అదొకటే మందు వేరే మందు వేసుకోవచ్చు. కాబట్టి మనకి వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు పటేల్ గారి గురించి చూసినారంటే కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ పాపులర్ అవ్వలేదు కానీ ఈ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళేవో కొన్ని లోపాలను చూపించడానికి ప్రయత్నించాం. అంటే ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఇప్పుడు గాంధీ గారి మీద కూడా ఇటువంటి చాలా వస్తాయి. అంటే మనం అంగీకరించచ్చు అంగీకరించకపోవచ్చు, మీరు కూడా మీరు కూడా నాకు విభజించవచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే ఏ ఏ మనిషి కూడా మనిషి అన్నవాడు ఎవడు కూడా లోపరహితంగా ఉండడండి. ప్రతి మనిషిలో ఎన్నో ఏదో కొంత లోపం ఉంటది. అలాగని మన లోపమే లేని మనిషి లేనప్పుడు మరి ఏ మనిషిని మనం ఆదర్శంగా తీసుకోగలుగుతాం, ఏ మనిషిని ఆదర్శంగా తీసుకోగలుగుతాం అంటే 99% సరిగ్గా ఉన్న వ్యక్తిని ఆ మిగతా 4-5% లోపాన్ని పక్కన పెట్టేసి అతను మంచిని మాత్రమే చూస్తాం ద్వారా అతను ఆదర్శంగా తీసుకోగలుగుతాం. మా గురువు గారు ఏం చెప్తారంటే లోపమే లేని మనిషి ఉండడం అనేది అసాధ్యం. అలా ఉండాలి అంటే దేవుడే దిగి రావాలి, అలా దిగి వచ్చినాడే రాముడు. అందుకే రాముడిలోనే ఏ లోపాలు ఉండవు. సహజంగానే గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు మన పటేల్ గారు కావచ్చు, లేకపోతే ఈవెన్ శివాజీ కావచ్చు, నేతాజీ కావచ్చు, వాళ్ళ జీవితంలో కూడా మనం ప్రస్తుతం అది ఆల్టర్నేటివ్ హిస్టరీ కింద మనం చూసి వాళ్ళని చాలా ఎక్కడికో ఎలివేట్ చేసి చూస్తున్నాం. కానీ ఇప్పుడు గాంధీ గారి జీవితాన్ని లేకపోతే పటేల్ గారి జీవితాన్ని ఇంకొకరి జీవితాన్ని మనం ఎట్లయితే ఎంత డీప్ గా అయితే ఎనలైజ్ చేసి చూస్తున్నామో బహుశా వాళ్ళ జీవితాన్ని చూస్తే అందులో కూడా ఏదో చిన్న లోపల కనిపిస్తుంది. కనిపించకుండా ఏమన్నా వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు కదా, మనుషులే కదా వాళ్ళు కూడా, ఏదో చిన్న లోపల కనిపిస్తాయి. కాబట్టి ప్రతిసారి మనం ఏంటంటే ఆ చిన్న చిన్న లోపం అయితే మనం ఆ లోపాలతో సహితంగా మనం కనుక ప్రజలకు విషయాన్ని బోధించడం మొదలు పెట్టామనుకోండి, ఆదర్శ పురుషుడు బోధించినప్పుడు ఆ లోపాలను కూడా మనం బోధించడానికి ప్రయత్నించామనుకోండి, ఏమవుతుందంటే ఒక మామూలు మనిషికి లోపాలని పక్కన పెట్టి మంచిని మాత్రమే చూసి పూర్తిని పొందే అంత స్థాయి చాలా మంది మనుషులకు ఉండదు. మరి అది అది నిజం, అది అంత విషయత చాలా మంది మనుషులకు ఉండదు. కాబట్టి ఇక్కడ లక్ష్యం నిజాన్ని చెప్పడం కాదు, లక్ష్యం నిజం చెప్పడం కాదు, ఆ ఆదర్శ పురుషుడు యొక్క చరిత్రను ఉపయోగించుకొని ప్రజల్లో స్ఫూర్తి రగిలించడం, ప్రజల్లో దేశభక్తిని రగిలించడం, ప్రజల్లో ఒక నిజాయితీని తీసుకురావడం, ప్రజల్లో ధర్మాన్ని నెలకొల్పడం, ఇటువంటి లక్ష్యాలు ముఖ్యం మనకి. ఆ వ్యక్తి గురించి నిజం చెప్పడం ముఖ్యం కాదండి.
అవునండి,
నిజం చెప్పడం లక్ష్యం కాదు. అది నిజం తెలుసుకోవడం అనేది అకాడమిక్ సబ్జెక్ట్, అకాడమిక్ థింగ్, దట్స్ డిఫరెంట్ థింగ్. అలాంటప్పుడు మీరు ఒక మనిషి గురించి చెప్పండి, చారిత్రక సంఘటన గురించి చెప్పండి. ఏదైనా ఒక యుద్ధం ఉందనుకోండి, మన దేశానికి ఇంకొక దేశానికి ఒక యుద్ధం జరిగింది, జరిగినప్పుడు మన వాళ్ళు గెలిచారనుకోండి, ఆబ్వియస్లీ కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది అందులో. అదే సేమ్ టైం మన మీద అవతలాడు ఇంకో యుద్ధంలో గెలుస్తుంది, మనకు ఆ గెలిచిన యుద్ధం గురించి మనకు తెలియదు, వారు దాన్ని ఎగ్జాగరేట్ చేసిన వాడు చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ లక్ష్యం, చరిత్ర భాగంలో లక్ష్యం రెండు లక్ష్యాలండి. ఒకటి, నాకు అర్థమైనంతవరకు రెండు లక్ష్యాలండి. ఒకటి, చరిత్రలో జరిగిన గొప్ప సంఘటన ద్వారా ప్రస్తుతం మనుషులకి స్ఫూర్తినివ్వటం. రెండో లక్ష్యం, గతంలో జరిగిన మనం చేసిన పొరపాట్లని మనం నేర్చుకోవడం ద్వారా అటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకోవడం. ఇవి రెండు లక్ష్యాలండి. నిజం తెలుసుకోవడం అనేది మూడోది. నిజం తెలుసుకోవడం అనేది మూడోది. ఇవి రెండే ప్రధానమైన లక్ష్యాలు. ఒకవేళ నిజం వల్ల ఈ రెండు లక్ష్యాలకి ఎక్కడైనా దెబ్బ తగులుతుంది అన్నప్పుడు నిజాన్ని పక్కన పెట్టడమే కరెక్ట్ అండి. అంటే అకాడమిషియన్స్ చేయొచ్చు. ఇప్పుడు హిస్టరీని ఒక సబ్జెక్ట్ గా తీసుకొని ఒక అకాడమిషియన్ గా వెళ్ళినోడు వాళ్ళు వేరండి. నేను అనేది ఒక కామన్ మ్యాన్ సంగతి చెప్తున్నాను. అందరికీ హిస్టరీ అకాడమిక్ సబ్జెక్ట్ అవ్వదు కదా. సో అలా తీసుకున్నప్పుడు మనం పటేల్ గారిలో ఉన్న లోపాలు కానీ గాంధీ గారిలో ఉన్న అయితే ఇంకొకటి మాట కూడా అడగచ్చు మీరు ఏంటంటే, అలాంటప్పుడు మనం ఒక దుర్మార్గం తీసుకుని కూడా కంప్లీట్ గా దుర్మార్గం తీసుకుని మనం హీరో చేసేయచ్చు అనొచ్చు. అట్లా అందుకనే మనం ముందు ఏంటంటే, అసలు మనం తీసుకున్న వ్యక్తి ఆదర్శవంతమైన మనిషి అయి ఉండాలి. అప్పుడు ఏదో ఒకటి ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటే పక్కన పెట్టాలి తప్పితే పూర్తి దుర్మార్గం తీసుకుని మన హీరో చేయకూడదు. అది నా ఉద్దేశం కాదు. సో అది అది నేను గాంధీ గారి విషయంలో కావచ్చు, పటేల్ గారి విషయంలో కావచ్చు నా లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇది అనమాట. సో ఏదో చిన్న చిన్నవి కనిపించినాయి కాబట్టి మనం వాళ్ళని ఏమి అంటే పటేల్ గారి మీద ఎక్కువ వినపడలేండి. బట్ చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల కొంతమంది చూశాను ఆయన ఏదో గాంధీ గారి అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు పటేల్ గారి విగ్రహాన్ని సమర్థించే వాళ్ళందరూ సోపాల్ రైట్ వింగర్స్, విమర్శించే వాళ్ళందరూ సోకాల్ లెఫ్ట్ వింగర్స్. మన సోకాల్ రైట్ వింగర్స్ అందరూ కూడా గాంధీ గారిని వ్యతిరేకిస్తారు. సో ఏంటి ఏం చేస్తున్నారంటే, ఈయన గాంధీ గారి శిష్యుడు కాబట్టి పైగా ఆర్ఎస్ఎస్ నేనేదో కొంతకాలం దీన్ని ఆయన బ్యాన్ విధించారని చెప్పేది ఒకటి. ఇటువంటి కొన్ని కారణాల వల్ల ఈయన విమర్శిస్తున్నారు కొంతమంది. అవన్నీ నిజమే కావచ్చు, అవన్నీ మంచిగా చెడ నిజమా అబద్ధమా పక్కన పెట్టండి. నా పాయింట్ ఏంటంటే, లోకం అనేది లేచకుండా ఏది ఎవరు ఉండరు. అసలు కుదిరే పని పైగా ఆ టైంలో ఒక వ్యక్తి చేసిన పని నీకు ఈ రోజున లోపం అనిపిస్తే అది కరెక్ట్ అని అంటానికి ఎవరు చెప్పగలం? ఆ రోజుల్లో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు మనకు ఎట్లా తెలుసు? 70 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని మనం అన్ని సందర్భాల్లోనే పక్కాగా చెప్పలేమండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక బ్లాక్ అండ్ వైట్ లా కనిపించేస్తాయి, 100% మనకి తెలిసిపోతుంటది ఇది తప్పే అని. కానీ ప్రతి దాన్ని మనం అలాగా చూడలేం, కుదిరే పని కాదు. కాబట్టి అది కూడా నా ఉద్దేశంలో అది 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 కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదండి.
ఒక పాయింట్ అండి, యాజ్ ఎ కామనర్ కింద అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను నాకు అసలు చరిత్ర తెలియదు అనుకోండి, కానీ ఇప్పుడు ఒక డౌన్ ది లైన్ ఒక 10 ఏళ్ల తర్వాత ఎవరైనా ఇప్పుడు మా పిల్లాడో లేకపోతే ఎవరైనా ఆ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ హిస్టరీలో చదువుకునేటప్పుడు హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చదువుకుంటారు. చదువుకున్నప్పుడు మేబీ అక్కడికి వెళ్ళి చూస్తారు కూడా ఎవరైనా అని అని ఇండిపెండెంట్ గా వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలా తెలుసుకున్నప్పుడు ఓహో, ఇండియా బ్రిటిష్ స్వాతంత్ర్యం ఇచ్చిన తర్వాత ఇండియా ఇన్ని ముక్కలుగా ఉండేది, వీటన్నిటినీ కలపడానికి ఇంత కృషి జరిగింది. అది ఒక మనిషి తన విల్ పవర్ తోటి తన యొక్క కమిట్మెంట్ తోటి చేశాడు. సో మనం ఏ పనైనా చేయాలంటే అంత కమిట్మెంట్ ఉండాలి అనే విషయం తెలుసుకోగలుగుతాడు. సో ఇదే కదండి మన అంటే మన ప్రధానమైన లక్ష్యం ఇదే కదండి. ఒక ఎవరికైనా స్ఫూర్తి ఇవ్వడం అంటే
అంటే మనం ఒక్క ఈ పర్టికులర్ మాన్యుమెంట్ సంగతి తీసుకున్నప్పుడు అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు అన్నది అంతే కదండి. మనం చిన్నప్పుడు తాజ్మహల్ అని అంటాం, ఫస్ట్ తాజ్మహల్ ఏంటో తెలుస్తుంది మనకి, దాని తర్వాత తాజ్మహల్ గురించి తెలుస్తుంది. ఏదైనా అంతే కదా మాన్యుమెంట్ లక్ష్యమే, అదే మీరు అన్నది 100% కరెక్ట్ అది. యా, సో దాన్ని మనం ఏ విధంగా దాన్ని డబ్బులతో మనం కొలవగలం చెప్పండి? ఎవరో ఒక చిన్నప్పుడు మనం 3వ తరగతిలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి చదువుకుంటాము, కొన్ని పెద్ద అయిన తర్వాత దాని గురించి తెలుసుకొని దానివల్ల స్ఫూర్తి పొంది ఆ పిల్లోడు ఏ దేశానికి ఎన్నో గొప్ప కార్యక్రమం గొప్ప కార్యాలు చేయొచ్చు. దాన్ని మనం ఏ విధంగా డబ్బులతో లెక్క కట్టగలుగుతాం? డబ్బులు అనేది చర్చకులోకి రాకూడదండి. ఇది 3,000 కోట్ల 5,000 కోట్ల ఇప్పుడు వస్తాయా తిరిగి వస్తాయా తిరిగి రావా, చాలా అసహ్యమైన వాదన అనమాట. అది చాలా అసహ్యమైన వాదన కదా. అదే అది రిక్రియేషన్ స్పదాలు అదే ఉన్న ఒక సినిమా హాల్ మాల్ అది
అది కాదండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళ యొక్క పుట్టిళ్ళు ఉంటాయి కదా, పుట్టిళ్ళైన చైనా గానీ లేకపోతే రష్యా గానీ, వాటిలో అనవసరమైన విగ్రహాలు ఎన్ని ఉన్నాయండి. ఎన్ని విగ్రహాలు ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ పడిపోయిన తర్వాత ఎన్ని విగ్రహాలు పడేశారు. ఇప్పటికీ కూడా చైనాలో ఏంటి విగ్రహారాధన లేదు, మొత్తం అంత కమ్యూనిస్ట్ నేషన్ అనే చైనాలో కూడా వాళ్ళ నాయకులకు విగ్రహాలు ఎంతెంత ఎత్తు విగ్రహాలు ఉన్నాయి చైనాలో గానీ నార్త్ కొరియాలో గానీ. నార్త్ కొరియాలో అయితే ఇంకా ఘోరం, వాళ్ళ వాళ్ళ వంశం వాళ్ళే 4-5 విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ కమ్యూనిస్ట్ పర్పస్ లెస్ పని
అంటే వీళ్ళు కమ్యూనిస్టులు ఏం చేస్తారంటారండి, మీరు దేశభక్తి దేశం అనే ఐడెంటిటీ అంటే వీళ్ళు అంటే అది సరే అది మనకి వేరే ఆర్గ్యుమెంట్ కానీ కొద్దిగా మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషికి ఉన్న ప్రతి ఐడెంటిటీని వాళ్ళు కాదంటారు. ప్రతి ఐడెంటిటీని మీరు ఏ ఐడెంటిటీ అయినా తీసుకోండి, వాళ్ళు ఒక ఐడెంటిటీని సపోర్ట్ చేస్తున్నా కూడా వాళ్ళ అసలు లక్ష్యం ఆ ఐడెంటిటీని సపోర్ట్ చేయడం కాదండి. ఆ ఒక ఐడెంటిటీని సపోర్ట్ చేస్తూ ఇంకొక బిగ్గర్ ఐడెంటిటీని వాళ్ళు నాశనం చేయడం అనే లక్ష్యంతోనే చిన్న ఐడెంటిటీని కొన్నిటిని సపోర్ట్ చేస్తుంటారు. సబాల్టర్న్ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఐడెంటిటీని దేశం మతం కులం ప్రాంతం భాష వీళ్ళు ఏ ఐడెంటిటీని ఒప్పుకోరు. అన్ని ఐడెంటిటీలు లేవంటారు. కొన్ని వీళ్ళు నిజంగా అంత లిబరల్ గా ఏ ఐడెంటిటీ లేకుండా ఉంటారంటే మీరు అన్నంటే స్టాలిన్ విగ్రహాలు లెనిన్ విగ్రహాలు మావో విగ్రహాలు పెట్టుకుని తిరుగుతుంటారు. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఒక
సైకలాజికల్ బ్రెయిన్ వాష్ అండి.
అంటే ఒక తీవ్రవాదిని మనం వాడు బాంబులు పెట్టుకొని పెళ్లి చేసుకోరా అంటే ఎక్కడో నీకు స్వర్గంలో చచ్చిపోతారు 70-80 మంది అమ్మాయిలు వస్తారు మీ దగ్గరికి అంటే వాడు పిచ్చే తర్వాత చచ్చిపోతున్నాడు వాడు. అది నిజమని నన్ను వారికి వీళ్ళకి ఏం డిఫరెన్స్ లేదండి. కాకపోతే వీళ్ళ యాక్షన్ వేరే ఉండదు కానీ మైండ్ సెట్ వాళ్ళకి జరిగిన ఆ బ్రెయిన్ వాషింగ్ అంతా కూడా సేమే. సొంతగా ఆలోచించే శక్తి లేకపోవడం యా అది 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 అసలు కారణం అండి. అయితే ఇంకొకటి అండి, ఇది ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం కొంతవరకు దీన్ని మనం అభినందించాలి. 3 కీలకమైన సంఘటనలు అండి. ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పినట్టు చరిత్ర బోధన ముఖ్యమైనండి. అయితే ఎటువంటి చరిత్రను బోధించాలన్నది కూడా మనం నిర్ణయం తీసుకోవాలండి. చరిత్ర బోధన ముందు చెప్పినట్టు నిజం చెప్పడం చరిత్ర లక్ష్యం కాదండి. ఆ జాతిని పూర్తి కలిగించడం ఎటువైపు తీసుకెళ్లాలన్నది కూడా చరిత్ర నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే మొదటి నుంచి మన చరిత్రను బోధించినప్పుడు మన గొప్పతనాలు ఏంటంటే అహింస. భారతదేశం యొక్క యుఎస్పీస్ ఏంటంటే అహింస. మనం గత 10,000 సంవత్సరాల్లో లేకపోతే గత 5,000 సంవత్సరాల్లో ఇంతవరకు మనం ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. మన దేశం వేరే దేశం మీద దాడి చేయలేదు. అంటే మన గొప్పతనాలు అనమాట ఇవన్నీ. అయితే నిజంగా అసలు ఈ గొప్పతనాలన్నీ ఎట్లా ఉంది చెప్పండి? గొప్పతనం ఇది మన దేశం వేరే దేశం మీద దాడి చేయకపోవడం గొప్పతనం ఎట్లా అవుతుంది? ఎప్పుడు గొప్పతనం అవుతుంది? మనం వేరే దేశం మీద దాడి చేయకుండా అవసరాలు కూడా మన మీద దాడి చేసే సాహసం చేయని ఒక పరిస్థితిని మనం కల్పించుకుంటే అది గొప్పతనం అవుతుంది. అలా కాకుండా ప్రతిసారి అవసరాలు మన మీద దాడి చేసే వరకు చేతులు ముడుకొని కూర్చొని చివరికి వచ్చి వాడు మనల్ని కొట్టి 100,000 మందిని 1,00,000 మందిని చంపేసి 2,500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గత 2,500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే 2,000 సంవత్సరాల దాదాపు మనం ఆర్థికంగా ప్రపంచాన్ని ఏలిన వాళ్ళం. చివరికి 50 సంవత్సరాల క్రితం పరిస్థితి వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అత్యధికంగా పేదలు ఉన్న దేశంగా మారిపోయాం మనం. ఎందుకు మారిపోయాం? ఎందుకంటే మనం వేరే దేశాల మీదకి దాడి చేయటం అనేది ఏదో తప్పు అన్న ఒక దృక్పథాన్ని కలిగి ఉండటం వల్లే మనకు అది జరిగిందండి. భారతదేశం మీద మనం ఒకసారి వాడి వైపు వాళ్ళ వైపు మనం చూస్తే వాడు వారి వైపు చూడదు కానీ మనం మనకి వాడి వైపు చూస్తే మనల్ని బతకనివ్వడం అనే భయం ఉండాలండి. ఆ భయం పాకిస్తాన్ దాని వల్ల ఏమైందంటే ఆ మైండ్ సెట్ వల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు పాకిస్తాన్ మన దేశం పాకిస్తాన్ గొడవ యుద్ధాలు తీసుకోండి. 3 సార్లు యుద్ధాలు జరిగినాయండి. 3 కార్గిల్ కూడా తీసుకుంటే 4 సార్లు. మనం ఏమన్నా లబ్ధి పొందామా? మన ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళ దగ్గరే ఉందిగా. అది అలాగే ఉంది. 4 సార్లు మనమే గెలిచాం. ఒకసారి కనీసం పోనీ ఓకే బంగ్లాదేశ్ ను విడదీయటం వల్ల ఎంతో కొంత బలహీన పరిచయం అని అనుకోవచ్చు. అంతవరకు అది కూడా ఎందుకు? ఎందుకంటే అసలు అక్కడ మనం సపోర్ట్ చేసిందే బేసికల్ గా అక్కడ ఏర్పాటు బాధ్యత రావటం, ముజీబుర్ రెహమాన్ రావటం, అక్కడ ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ ఏర్పాటు వాదం అక్కడ ఉండడం, వేరే దేశం ఏర్పడాలని ఒక కాంక్ష బంగ్లాదేశీలో ఉండడం వల్ల అది సాధ్యమైన దశకి అది మన స్ట్రాటజీ ఎంతవరకు మనకు నాకైతే తెలియదు. సో ఒక ప్యాసివ్నెస్, ఒక అగ్రెసివ్ అప్రోచ్ లేకుండా ఒక ప్యాసివ్నెస్. ఇది ఎందుకు వచ్చిందండి, మనకి ఇటువంటి ఒక చరిత్రని భారతీయులు ఇటువంటి వాళ్ళు అని మనకి మొదటి నుంచి రుద్దటం వల్ల మనకి బహుశా నేను అనుకోవడం ఏంటంటానండి, కొంతమంది అంగీకరించవచ్చు కొంతమంది అంగీకరించకపోవచ్చు, బౌద్ధం తర్వాత వచ్చిన జాజ్యం ఇది. బౌద్ధం తర్వాత వచ్చిన జాజ్యం అంటే అశోకుడు ఎప్పుడైతే బౌద్ధాన్ని స్వీకరించి తర్వాత అహింసలోకి వెళ్ళాడు అని అంటారు, అనేది నిజం కాదు, అది వేరే సంగతి. కానీ ఎప్పుడైతే ఆయన బౌద్ధంలోకి మారాడో ఆయన వల్ల ప్రభావితమై చాలా మంది కొరియన్ రాజులు, జపనీస్ రాజులు, చైనాలో కూడా చాలా మంది ఆయన వల్ల ప్రభావితమై మన ప్రాంతం కంబోడియా ఇదంతా కూడా బౌద్ధంలోకి, హిందూ ధర్మంలోకి చాలా మంది మారారు. అది అలాగే చివరికి ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎలాగైతే గత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రాహ్మణ్యాన్ని ఎలాగైతే దెబ్బ కొట్టారు, అంతకు ముందు దెబ్బ క్షేత్రం మీద పడింది. అందుకనే మీకు దాదాపు ఒక అశోకుడు తర్వాత చూస్తే మీకు క్షత్రియ వంశాలు పెద్ద కనిపిస్తామండి. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, శివాజీ మహారాజు కావచ్చు, వీళ్ళు క్షత్రియులు కాదు. వీళ్ళు అంటే నేను క్షత్రియులు కానీ గొప్పలు కాదని కాదు, చాలా చాలా గొప్ప తిరిగేలేదు. కాకపోతే అసలు బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళు క్షేత్రం క్షీణించిపోయింది ఈ శాంతి అన్న కబుర్లు వల్ల. ఇప్పుడు ఏంటి నాకు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆ డిస్కోర్స్ నుంచి మనల్ని పక్కకు తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శివాజీ మహారాజుకి సంబంధించి విగ్రహం కట్టడం కావచ్చు ముంబైలో, పటేల్ గారికి సంబంధించి ఇది కావచ్చు, శ్రీరాముడికి సంబంధించి అయోధ్యలో పెద్ద విగ్రహం ఒకటి కడుతున్నారు అన్న అది అనౌన్స్ చేస్తారు అక్కడ మోడీ మన యోగి గారు, అదొకటి. అన్నిటికంటే కీలకం ఏంటంటే, ఐఎన్ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943లో ఎప్పుడో మన ఆయన ఫస్ట్ ప్రవాసంలో ఉన్నప్పుడు సింగపూర్ లో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాని 7 దేశాలు గుర్తించినాయి కూడా, జపాను, జర్మనీ, ఇటలీ, ఇలాగే ఇంకేవో కొన్ని 7 దేశాలు గుర్తించాయి. దాన్ని దాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అది అది పూర్తయి 75 అవుతుందని చెప్పి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మొన్న ఎర్రకోటలో మోడీ గారు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. దానికి జనరల్ జీడి బక్షి గారు చాలా కృషి చేశారు దానికి. అయితే ఇక్కడ నేతాజీ గారిని కూడా మనం చరిత్రలో సమప్రాధాన్యం ఇవ్వటం ఇవన్నీ కాదండి. ఇక్కడ ముఖ్యం ఏంటంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాంధీ గారిని మనం కనుక స్వతంత్రానికి కారణంగా చూపించాం అనుకోండి, గాంధీ గారు లేదా కాంగ్రెస్ పార్టీని కారణంగా చూపిస్తే పూర్తి అహింస మార్గంలో మనకి స్వతంత్రం వచ్చినట్టు. అయితే అదే కనుక మనం నేతాజీ గారికి కూడా మనం కనుక దీనిలో సమప్రాధాన్యత లేదా కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే, ఐఎన్ఏ ఆర్మీలో దాదాపు 40-30 మంది చచ్చిపోయారండి, 23,000 మంది, 24,000 మంది చచ్చిపోయారు యుద్ధంలో. అయితే ఒక వాదన ఏంటంటే, ఈ ఐఎన్ఏ వల్ల దానివల్ల ఏమైందంటే, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ కమాండ్ లో ఉన్న సైన్యంలో కూడా వ్యతిరేక భావాలు వచ్చినాయి. ఎప్పుడైతే భారతదేశ సైన్యం అంటే భారతీయ సైనికులు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ మాటలు వినరో, వాళ్ళు మళ్ళీ కంట్రోల్ చేయలేరు, అది అసాధ్యం. కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం అది. అంటే ఏంటి, ఇప్పుడు చెప్తే మనకి భారతదేశాన్ని మరి హింసతో వచ్చినట్టు అహింసతో వచ్చినట్టు స్వతంత్రం,
ముందు నేవల్ ఫ్లీట్ వాళ్ళు అప్రైజింగ్ జరిగింది, నేవల్ ఫ్లీట్ వాళ్ళు గొడవ చేశారు. యాక్చువల్ గా అది రీజన్, ఇంకా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అది.
అవునండి అవునండి. అప్పుడు ఆయన సిడి బక్షి గారు దీని మీద ఒక బుక్ కూడా రాశారు, నేతాజీ సమురాయ సంథింగ్ ఏదో నేను చదివాను అది, అందులో చాలా వివరంగా బోల్డ్ అనే ఆధారాలతో రాశారండి అప్పట్లో. అంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలకుల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండేది, వాళ్ళు ఏంటంటే మనం కంపల్సరీగా ఇప్పుడు ఇమీడియట్ గా మనం అనౌన్స్ చేయాలి స్వతంత్రం ఇచ్చేస్తాం అని చెప్పి, ఏదో డేట్ ఇవ్వకపోతే మాత్రం మనం ఇండియన్ ఆర్మీని మనం కంట్రోల్ చేయలేము. ఆల్రెడీ నేవీలోకి వచ్చింది, ఎయిర్ ఫోర్స్ లో కొంత మొదలైంది, ఆర్మీలో కూడా మొదలైందంటే మన పని, మనం మన కుటుంబాలు కూడా ఇక్కడ సేఫ్ ఉండవు అని చెప్పి ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఆయన పెట్టారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు శివాజీ మహారాజు ఆయన ఏంటంటే అప్పటివరకు మనకి ఏంటంటే మొఘల్స్ గురించి చెప్తున్నారు, అటువంటి దేశం మొత్తం ఆల్మోస్ట్ తన కంట్రోల్లో పెట్టుకున్న ఔరంగజేబుని శివాజీ మహారాజు కేవలం కొన్ని వేల మంది సైన్యంతోనే ఆల్మోస్ట్ మొత్తానికి మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు ఆయన. తర్వాత ఆయన కొడుకు వచ్చిన తర్వాత పూర్తిగా అసలు వాళ్ళు కేవలం ఢిల్లీలో చిన్న ప్రాంతానికి పరిమితం అయిపోయారు, మొత్తం ఆల్మోస్ట్ భారతదేశంలో ఎక్కువ సింహభాగం కూడా మరాఠాల చేతిలోకి వెళ్ళింది. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో ఇది ఏమవుతుందంటే, దీని వల్ల ఏమవుతుందంటే, అంటే చరిత్రని బోధించే మన ఒక జాతికి మనకి ఉన్న వృత్తాంతాన్ని పూర్తిగా ఇది మారుస్తుందండి. సో ఆ మార్పుకు సంబంధించిన దానిలో పటేల్ గారి విగ్రహం ఒక కీలకమైన ఒక ముందడుగు.
మిమ్మల్ని జస్ట్ ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ అమెరికన్ ఫ్రెండ్స్ తో గానీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది తాజ్ మహల్, మిగతా ఇంకా వాళ్ళకేం తెలియదు. ఇక్కడ నుంచి ఎవరైనా ఇండియా వాళ్ళు ఇండియాకి వాళ్ళు విజిట్ కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది ఢిల్లీ, ఆగ్రా, తాజ్ మహల్ అంతే. ఎవరినైనా అడగండి మీరు 80% ఆఫ్ 90% ఆఫ్ పీపుల్ వాళ్ళు తాజ్ మహల్ చూసామని చెప్తారు. సో ఐ థింక్ దిస్ తాజ్ మహల్ సెంట్రిక్ హెరిటేజ్ ని మార్చడానికి ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఈ పర్టికులర్ స్టాచ్యూ ఆఫ్
ఫార్మల్స్ లో కాదండి. ఇక్కడ మన దేశానికి సంబంధించిన కూడా మీకు గుర్తుందా, ప్రపంచ వింతలు అని చెప్పి ఉంటాయి కదా, ఎన్ని ప్రపంచ వింతలు అని చెప్పి మీకు అది కొన్ని సంవత్సరాల క్రితం దానికి పోల్ జరిగింది, పబ్లిక్ పోల్ జరిగింది. అంటే మీకు మరి గుర్తుందో లేదో, పబ్లిక్ పోల్
జరిగింది.
ఆ పబ్లిక్ పోల్ లో తాజ్ మహల్ కి మొదటి స్థానం వచ్చిందండి. ఎందుకంటే భారతీయులు భారతదేశంలో అందరూ తాజ్ మహలే కావాలని చెప్పి కోరుకున్నారు. అప్పుడు మనం దాన్ని మనకి నిజమైన హిస్టరీ తెలియదు తాజ్ మహల్ గురించి. తాజ్ మహల్ అంటే మన దేశానికి సంబంధించి అనుకున్నాం తప్పించి దాని వెనకాల ఉన్న ఇంత ఈ ఐడియాలజీస్ గానీ దీని ఇవన్నీ మనకు తెలియదు. సో మీరు అన్నట్టు బయట వాళ్ళే కాదు, మనం కూడా తాజ్ మహలే గొప్ప భారతదేశానికి
సంబంధించిన. నేను రజనీకాంత్ అదేం పేరు, రమేష్ రామారావు గారి పాట ఒకటి ఉండేది, పండు వెన్నెల్లో వెండి వెన్నెల్లే తాజ్ మహల్ అని వస్తుండేది అనమాట ఒక పాట. ఆ పాట వింటూ అబ్బా తాజ్ మహల్ అనుకుంటూ ఉండేవాడు నేను.
ఒక రొమాంటిసైజ్డ్ ఇది ఇచ్చారు.
మనం అందరం కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా జీవితంలో ఒకసారి తాజ్ మహల్ చూడాలి అని అనుకుని తిరిగిన వాళ్ళం కదా.
అవును,
మనకు తెలియకుండానే ఆ దిశగా మన వాష్ చేశారండి. అదే మనం ఎక్కడ ఎక్కడ ఎందుకంటే చదువుకున్న వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇండియాలో చదువుకున్న వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి.
అంటే అదేనండి, చరిత్రని మనం అంటే ఒక జాతి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయటంలో చరిత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాన్ని అందుకనే మీకు కమ్యూనిస్టులు చాలా తెలివిగా ప్రపంచంలో ప్రతి చోట కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడా లేకపోయినా సరే ఆ ప్రజలు ఆలోచించే విధానాన్ని మాత్రం ప్రపంచంలో ఎక్కువగా ప్రభావితం చేసే వాళ్ళు కమ్యూనిస్టులు. అయితే మనకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ఈ ప్రవచనకారులు కావచ్చు, ఇప్పుడు యోగా బోధించే వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా ప్యారలల్ గా అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని భారతదేశంలో చూపించగలుగుతున్నారు. వీళ్ళలో నిజాయితీ ఉంది. మీకు అదే రకమైన సెటప్స్ మిగతా మతాల్లో కూడా ఉంది, క్రైస్తవంలో కూడా అటువంటి రకమైన సెటప్స్ ఉంది, పాస్వర్డ్లు వీళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే అక్కడ ఆధ్యాత్మికత అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన వాళ్ళ మీద ఎలిగేషన్స్, చిన్నపిల్లల కొన్ని వేల ఎలిగేషన్స్ ఉన్నాయి. అందులో ఎవడు ఒకటో రెండు అయితే వాళ్ళని కాదంట అనుకుంటది. కొన్ని వేల ఎలిగేషన్స్ వచ్చేవరకు ఏమైందంటే ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం పోయింది. అంటే ఆ క్లాన్ మీద అసలు నమ్మకం పోయింది. పాస్టర్ అంటే లేకపోతే ఫాదర్ అంటే లేకపోతే ఒక చర్చికి సంబంధించిన వ్యక్తి అంటే కనీసం పాశ్చాత్య దేశాల్లో పూర్తిగా నమ్మకం పోయింది. మన దగ్గర అది ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కమ్యూనిజం అనే సమస్యని పరిష్కరించడానికి కావలసిన సరుకు సరంజామ మేధస్సు కేవలం భారతీయులకు మాత్రమే ఉందండి, భారతదేశానికి మాత్రమే ఉంది.
కరెక్ట్ అంటే చాలా స్ఫూర్తినిస్తుంది, ఎందుకంటే మనం నిజంగా ఆ దిశ కింద ప్రయత్నిస్తే ప్రపంచాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం మనం.
అవునండి,
అది ఇదేదో కమ్యూనిజం మీద వ్యతిరేక భావం వల్ల కాదండి. కమ్యూనిస్టులు ఇప్పుడు కమ్యూనిస్టులు అని చెప్పుకు తిరుగుతున్న వాళ్ళ మీద, కమ్యూనిజం మీద మాకు ఎలాంటి ఇది లేదు.
ఐడియాలజీ
అదే అంట, ఐడియాలజీ అంటే
లేదు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, నేనైతే మీతో వ్యతిరేకిస్తాను. సమస్య కమ్యూనిస్టులేనండి, కమ్యూనిస్టులు కాదండి, కమ్యూనిజమే సమస్య. కావాలంటే మనం మళ్ళీ ఒకటి పెడదాం, కమ్యూనిజమే సమస్య. వ్యతిరేకించాల్సింది కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టింగ్ కాదండి. ఇప్పుడు మనం తీవ్రవాదిని వ్యతిరేకించి వ్యతిరేకించి ఉపయోగం లేదు. కసబ్ని ఏం చంపేది ఏం సాధించండి చెప్పండి, తీవ్రవాదులు అని ఆగిపోయినా ఉపయోగం లేదండి. కసబ్ ప్లేస్ లో మీరు నైనా ఉన్నా సరే బహుశా వాళ్ళగా మనం కూడా 3 సంవత్సరం 4 సంవత్సరం నుంచి మదర్సాలో పెరిగి ఉంటే బహుశా మనం కూడా వాళ్ళగా తయారవుదాం. సో సమస్య సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న విధానం, ఇవి రెండు సమస్యలు. కానీ ఆ సిద్ధాంతం వల్ల ప్రభావితమైన వాడిని మనం ఒక రోగి కింద చూసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్పించి వాళ్ళకి అంతే ఉపయోగం లేదండి. సమస్య ఎప్పుడైనా రోగం కానీ రోగానికి గురైన వ్యక్తి కాదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ అనేవాళ్ళు ఏంటంటే ఆ కోణంలో తీసినప్పుడు కమ్యూనిజం అనేది రోగం అయితే కమ్యూనిస్టులు ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తులు అంతే. అంటే ఎనాలజీ పట్టి చెప్తున్నాను రావు నా ఉద్దేశం కాదు కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. సో ఓకే అండి. సో ఇప్పుడు మనం అంటే నేను ఇప్పుడు మొదట ఏంటంటే నేను దీన్ని ఒక రెండు భాగాలుగా నేను చెప్దాం అని అనుకుంటున్నాను ఈ సర్దార్ పటేల్ గారి. మొదట అసలు చరిత్ర లేకపోతే ఈ ఒక ఆదర్శ పురుషుల గురించి బోధించడం అసలు ఇవంతా అవసరమా కాదా అనేది మొదటి ఇది అయితే, రెండోది అసలు సర్దార్ పటేల్ గారి యొక్క విశిష్టత ఏంటి అనేది మనం దానికి వెళ్దామండి. మీకు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం.
మీరు మీరు కంటిన్యూ చేయండి రంజిత్ గారు, ఎందుకంటే మీకు చాలా కాంటెంట్ ఉంది అక్కడ, మీరు మీరు ఫినిష్ మీరు చెప్పవలసింది, మీరు చెప్పండి.
ఓకే ఓకే. సో ఇప్పుడు మనం అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కోణంలో కనీసం నాకు తెలిసి ఇప్పుడు మనం చర్చిస్తున్న కోణంలో ఇప్పుడు వరకు చర్చ జరగలే అక్కడ, నేనైతే అట్లీస్ట్ వినలే. సో ఇంకో అతి ముఖ్యమైన ఇదేంటంటే సర్దార్ పటేల్ గారికి సంబంధించి మనం ఆలోచించాల్సింది, ఆయన పటేల్ గారు ఉక్కు మనిషి అని భారతదేశంలో ఒక 400 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న వాటిని ఆయన మన దేశంలో విలీనం చేసి దేశాన్ని మొత్తం ఒక తాటికి తీసుకొచ్చారని చెప్పి రాజకీయంగా ఐక్యమత్యం తీసుకొచ్చారనేది మామూలుగా అందరికి తెలిసిన విషయమే. మన టెస్ట్ పుస్తకాలు అందరూ బోధించారు నాకు తెలియదులే కానీ, బట్ ఎట్లీస్ట్ చాలా మందికి ఈ రోజు తెలిసిన విషయం. అయితే మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనకు తెలియాలండి. అయితే ఎందుకు అంత ముఖ్యం ఏంటి ఇప్పుడు ఒకవేళ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అవి అట్లే ఉండి దేశం మొత్తం ఒకటి కాబట్టి వచ్చే నష్టం ఏంటి అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి కదా. అప్పుడు అప్పుడు అయితే దీనికంటే ముందు అసలు అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం చూడాలండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, అంటే బ్రిటిష్ వాళ్ళే కాదండి ఐరోపా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా సరే ఫ్రాన్స్ కావచ్చు, బెల్జియం కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ప్రధానంగా ఈ దేశాలే ఈ వలస పాలన మీద ఎక్కువ దృష్టి పెట్టినాయి. మిగతా దేశాలు పెద్దగా వలస పాలన జర్మనీ ఇలాంటి దేశాలు చాలా తక్కువ ఒకటో రెండో ఉన్నట్టున్నాయి కాలనీస్లు వాళ్ళకి. సో వీళ్ళు చేసింది ఏంటంటే విభజించు పాలించు అనేది ఒక ప్రాథమిక సూత్రం, రెండోది క్రైస్తవ మతం. సో క్రైస్తవ మతాన్ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేది మనం పక్కన పెడదాం ప్రస్తుతానికి చర్చ కాదు. కాబట్టి విభజించు పాలించు వీళ్ళు చేసింది ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మన శత్రువు విడిపోయి ఉంటే అంతర్గతంగా కుమ్ములాటల్లో ఉంటే ఆ శత్రువును మనం నియంత్రించడం చాలా సులభం, కాబట్టి వాడు విభజించి పాలించిన సూత్రాన్ని పాటించాడు. సో వాడు ఏం చేశారంటే ఇప్పుడు మనకి ప్రిన్స్లీ స్టేట్స్ అంగా తీసుకుంటే మనకు తెలుస్తారు ఒక 750 చిల్లర ఎన్నో మొత్తం మీద ఈ చిన్న చిన్న రాజ్యాలు రాజులు ఉండేవాళ్ళు. అయితే అంటే పాకిస్తాన్కి ఒక 260-300 ఉన్నట్టున్నాయి, మన దగ్గర మన దేశంలో మిగిలిన 500 చిల్లర అనుకుంటా. అయితే ఆ రోజున అసలు అంటే వీడు ఏం చేశాడు అంటే ఒక చిన్న రాజు ఉండేవాడు, వాడికి చిన్న రాజ్యం ఉండేది, వాడికి మాత్రం వాడికి ఒక ఏనుగు, వాడు రాగానే నమస్కలు పెట్టి కొంచెం ఏదో వంది మాగదులు వెనకాల విసిరేవాళ్ళు. అంటే వ్యక్తిగత స్థాయిలో వాడి సుఖానికి గౌరవానికి లోటు ఉండేది కాదు అంతవరకు. వ్యక్తిగత స్థాయిలో సుఖం గౌరవం అట్లీస్ట్ ముఖం మీద గౌరవం, ఆయన మనసులో ఏమన్నా ఉండేవని ముఖం మీద అయితే గౌరవం ఉండేది కదా. తప్పికి వాడి రాజ్యం మీద వాడికి ఎటువంటి అధికారాలు ఉండేవి, వాడి పేరు మీద బ్రిటిష్ వాళ్ళే పరిపాలించేవాళ్ళు.
ఈ మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే బిస్కెట్ వేశారు.
అంతే అంటే ఒకటండి, బిస్కెట్ కూడా పెట్టలేదండి. ఎందుకంటే వాడికి బిస్కెట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అవసరమైతే వాడిని పక్కన పారేసి మొత్తం వాళ్ళ రాజ్యాన్ని కలిపేసుకోవడం బ్రిటిష్ వారికి అసలు సమస్య కాదు. ఏ రాజునైనా సరే ఈవెన్ నిజాం అయినా సరే, ఇప్పుడు నిజాం రాజుని మన మిలిటరీ సపోర్ట్ కూడా లేకుండా కేవలం పోలీస్ యాక్షన్ తోని 2-3 రోజుల్లో సర్దార్ పటేల్ గారు లొంగ తీసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు లొంగ తీసుకోలేరా?
పాయింట్
నిజామాబాద్ అందరికంటే పవర్ఫుల్ ఉన్న వాళ్ళలో వాడినే సర్దార్ పటేల్ గారు. అప్పటికే మనం స్వతంత్రం వచ్చి కొత్తది మనకు అసలు ఇవన్నీ తెలియదు, ఆయనేమి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాదు ఇలాంటి విషయాల్లో. అటువంటి వ్యక్తి కేవలం పోలీస్ తోని అతను వెళ్ళి దాన్ని 2-3 రోజుల్లో లొంగ తీసుకున్నప్పుడు అంత క్రూరాతి క్రూరమైన వ్యక్తిని ఉన్న వాటిలో అదే పవర్ఫుల్, అది స్వతంత్ర ఈ టైప్ ప్రిన్స్లీ స్టేట్స్ లో అదే పవర్ఫుల్. బ్రిటిష్ వాడు దాన్ని లొంగ తీసుకోలేదా? కాదండి, బ్రిటిష్ వాళ్ళు లొంగ తీసుకోవడం సమస్య కాదు. వాడు చేసింది ఏంటంటే వాడికి కావాల్సింది రెవెన్యూ, ఆ రెవెన్యూని తీసుకుంటున్నాడు. రెండోది ఏం చేశాడంటే వాడు నాకు తెలిసినంత వరకు వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా దేశం ముక్కలు ముక్కలైపోవాలి అంతానికి కావాల్సిన ఏర్పాటు అనమాట ఇది. అలా ముక్కలు ముక్కలు అయిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇది ఒకటి. వాడు 3 చేశాడండి. ఒకటి హిందూ ముస్లిం అన్న పేరు మీద ఇండియా పాకిస్తాన్ విడదీయడం, సరే ఓకే, అది దానికి కేవలం మనం బ్రిటిష్ వాళ్ళని మాత్రమే మనం దాన్ని తప్పు చేసిన మనం చూపించకూడదు. ఎందుకంటే మతపరమైన సిద్ధాంతంలో కూడా అదొక సమస్య ఉంది కాబట్టి కాకపోతే బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు అందులో పాత్ర వాళ్ళు ఫెసిలిటేట్ చేశారు. వాళ్ళు ఏకపోయినా సరే ఏదో ఒక రోజు జరిగేది అది. రెండోది ఏం చేశారంటే ఈ కృత్రిమంగా ఆర్య ద్రవిడ అన్న ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఉత్తర భారతీయులు భారత దక్షిణ భారతీయుల మధ్య వైషమ్యాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం చేశారు. మూడోది ఈ ప్రిన్స్లీ స్టేట్స్. అయితే మొదటి రెండు కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తారండి, కానీ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఈ కోణంలో నాకు తెలిసి ఎవరు ఇంతవరకు మరి డిస్కస్ చేశారో, అట్లీస్ట్ నేనైతే వినలే. నేనైతే ఎవరు దీని గురించి అట్లా మాట్లాడటం వినలే. నాకేమనిపిస్తుందంటే మీరు అందుకని మీకు మీరు వినుంటారు, విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 20-25 సంవత్సరాల్లోనే మొక్కలు చెక్కలు అయిపోతే అది కలిసి ఉండడానికి అవకాశం లేదని చెప్పి వాడు ప్రకటించారు. పరమ దుర్మార్గుడు ఈ మాట అన్నందుకు దుర్మార్గుడు కాదులేండి, వాడు ఏదో అట్లా గెస్ట్ చేసి ఉండొచ్చు, వాడు చేసిన మిగతా పనుల కోసం దుర్మార్గుడు అంటున్నాను. సో అంటే ఏమైందంటే అటువంటి ఈ మూడు రకాల ఏర్పాట్లు చేసేలేదు అనమాట. అయితే మనం ఒకసారి మనం అంటే ఇది మన దేశాన్ని పక్కన పెడదామండి, ఒకసారి ఈ ఫార్మర్ కాలనీస్ మిగతా చోట్ల చూద్దాం. ఒకసారి మనకి నాకు నేనేంటంటే నేను కొంతవరకు దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను, పరిశోధన చేశాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం దాదాపుగా ప్రపంచంలో 60-65 దేశాల్లోనే అంతర్యుద్ధాలు జరిగినాయండి. 60-65 దేశాలు అంతర్యుద్ధాలు జరిగినాయి. ఇందులో ఒక 3-4 పక్కన పెడితే, ఏవో ఒక 2-3 కేసులు 4-5 కేసులు పక్కన పెడితే 95% వాటిలోనే ఐరోపా వాళ్ళకి సంబంధం ఉంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఐరోపా వాళ్ళకి సంబంధం ఉంది. అంటే వీటి ప్రధానమైన కారణాలు మీరు చెప్తాను, ఒకటి జాతి వేరం, రెండు క్రైస్తవం ఇస్లాం మధ్య విభేదాలు, మూడు కోల్డ్ వార్, అమెరికా రష్యాకి సంబంధించిన కోల్డ్ వార్, నాలుగు సమూహం. ఈ నాలుగే ప్రధానమైన కారణాలు అండి. ఇంకేవో చిన్న చిన్న కారణాలు అక్కడక్కడ వేరే ఉంటే ఉండొచ్చులే, కానీ ప్రధానమైన కారణాలు ఈ నాలుగే. కోల్డ్ వార్ తీసుకున్నా సరే అది పాశ్చాత్య దేశాలకు సంబంధించింది. అంటే అమెరికా మీరు ఐరోపాలో లేదు కదండి అమెరికా, కానీ అమెరికాలో ఉన్నదైతే ఐరోపా వాళ్ళే కదా, మైండ్ సెట్ అక్కడ పోయి వస్తుంది. భౌగోళికంగా ఐరోపా కాకపోవచ్చు, కానీ ఉన్న మనుషులు అందరూ ఐరోపా వాళ్ళే కదా, నిర్ణయాల అధికారం వాళ్ళే, అంతా వాళ్ళే కదా ఉంటారు. కమ్యూనిజం అక్కడి నుంచి వచ్చిందే కదా, కోల్డ్ వార్ అక్కడి నుంచి వచ్చిందే కదా. జాతి వైరాన్ని వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 ఉదాహరణలు చెప్పదు అండి. నైజీరియా ఉందండి, సూడాన్ ఉంది, బురుండి ప్లస్ రువాండా, ఈ 2 దేశాలు కలిపి ఈ 3 దేశాల్లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. మీరు వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో అంటే నైజీరియా ఎలాగ ఉండదంటే నైజీరియా ప్లస్ సూడాన్ ఇది 2 కూడా అంటే ప్రస్తుతం మనం నైజీరియా సూడాన్ గా పిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా బ్రిటన్ చేతిలో ఉండేది, ఇంగ్లాండ్ చేతిలో ఉండేది. అయితే ఉత్తర నైజీరియా ప్రాంతం అంతా కూడా ఇస్లాం డామినేటెడ్, దక్షిణ ప్రాంతం అంతా కూడా క్రైస్తవులు ఎక్కువ, క్రైస్తవులు కొంతవరకు స్థానిక మతస్థులు కూడా ఉన్నారు. అది మీకు ఆఫ్రికా మొత్తం అంటే ఆఫ్రికా ఖండం మొత్తాన్ని మనం తీసుకుంటే ఉత్తర ఆఫ్రికా మొత్తం ఇస్లాం ఉంటుంది, దక్షిణ ఆఫ్రికా ఖండం అంతా కూడా క్రైస్తవం ఉంటుంది. అంటే 89% క్రైస్తవులే ఉంటారు దక్షిణ ఆఫ్రికాలో ఉన్న దేశాలన్నింటిలో కూడా. సో అలాగే అది ఎప్పటి నుంచి అదే పరిస్థితి. సో ఈ నైజీరియా సూడాను అనేవి మధ్యలో ఉంటాయి అనమాట. కాబట్టి ఉత్తర నైజీరియాలో ఇస్లాము, దక్షిణ నైజీరియాలోనేమో క్రైస్తవం, ఉత్తర సూడాన్లోనేమో ఇస్లాము, దక్షిణ సూడాన్లోనేమో క్రైస్తవం ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పరిపాలించినంత కాలం కూడా ఈ క్రైస్తవ ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ఇస్లాం ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని కలిపేయలేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది, వీళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది కాబట్టి వీళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని నుంచే పరిపాలించారు. నైజీరియాలో కూడా అదే పరిస్థితి. కానీ వీళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయే ముందు ఏం చేశారంటే ఒక 10-15 సంవత్సరాల ముందల మొత్తాన్ని కలిపేశారు. అంటే నైజీరియా ఉత్తర నైజీరియా దక్షిణ నైజీరియాని కలిపేశారు, ఉత్తర సూడాన్ దక్షిణ సూడాన్ని కలిపేశారు. కలిపేయడం వల్ల ఏమైంది, అక్కడ ఇస్లాము క్రైస్తవం మధ్య విభేదాలు రావడం, దానివల్ల అంతర్యుద్ధాలు జరిగినాయి. సూడాన్ లో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి ఈ మధ్య నాకు తెలిసి మరి 15 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఈ సౌత్ సూడాన్ అని ఒక దేశం ఏర్పడింది. సౌత్ సూడాన్ అనే దేశం ఎట్లా ఏర్పడింది, సౌత్ సూడాన్ మొత్తం క్రైస్తవులు అనమాట. క్రైస్తవం ఇస్లాం అంటే ఇస్లామిక్ మెజారిటీ ఉన్న ప్రాంతం నుంచి ఈ క్రైస్తవం ఎక్కువ ఉన్న ప్రాంతం అనేది సౌత్ సూడాన్ అనే దేశంగా ఏర్పడింది అనమాట. సో అంటే మన దేశంలో ఎలాగైతే భారతదేశాన్ని పాకిస్తాన్ కింద భారతదేశం కింద విడదీసి అంతర్యుద్ధాన్ని సృష్టించారు, అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి, పాకిస్తాన్ ని భారతదేశం నుంచి పాకిస్తాన్ విడదీయటం ఒక ఎత్తు అయితే అది అంతర్యుద్ధానికి దారి తీసేలా చేయక్కల, దాన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసి ఒక 2-3 సంవత్సరాలు జనాలు అటు ఇటు పంపించి ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక ఇప్పుడు ఒక ఒక చిన్న కుటుంబం విడిపోతేనే దానికి ఎంతో ప్రణాళిక బద్ధంగా చేస్తాం మనం. ఒక చిన్న కుటుంబం విడిపోతేనే అలాంటి మరి ఒక దేశాన్ని విడుదల చేసినప్పుడు మీకు ఎందుకు అంత కంగారు చేయాల్సి వచ్చింది. మీకు ఇంకొకటి ఏంటంటే మొదట్లోనే మనకి యాక్చువల్ గా ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసిన ప్రకారం, మౌంట్ బ్యాటన్ ప్లాన్ చేసిన ప్రకారం 2018 జూన్ లోనో జూలై లోనో ఎప్పుడో మనకి స్వతంత్రం ఇస్తామని చెప్పి ముందు ప్రకటించారు. ప్రకటించడం ఏం చేశారు, ఆగస్టు కి మార్చేశారు ముందుకి
8
ఉద్దేశం ఏంటంటే, ఆ సో పార్టీషన్ మన మీద మన నెత్తిని పెట్టేసి వెళ్ళిపోయారు
వాళ్ళు.
దానికి తగ్గ ముందస్తు ఏర్పాట్లు ఏమీ చేయలేదు. చేయకపోవడం ఏమండి, విపరీతమైన జన నష్టం అంటే అంతర్యుద్ధానికి దారితీసింది అది. విపరీతంగా 15,000 మంది చచ్చిపోయారు హిందువులు, ముస్లింలు కూడా చచ్చిపోయారు. చచ్చిపోలేదని నేను అనట్లేదు, హిందువులు చచ్చారు ముస్లింలు చచ్చారు. కానీ ఒక అంటే ఎట్లయితే మన దేశాన్ని విడదీసి అంతర్యుద్ధం సృష్టించారో, నైజీరియా చూడాలని కలిపి అంతర్యుద్ధం సృష్టించారు. రెండు ఒకటే ఫిలాసఫీ ఒకటే, వాళ్ళు వెళ్ళిపోయే ముందు అంతర్యుద్ధం జరగాలి. ఇట్లా వాళ్ళు సృష్టించిన జాతుల వల్ల అంతర్యుద్ధాలు జరిగిన దేశాలు దాదాపు 18 ఉన్నాయి. వేరే దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ బురుండి కావచ్చు, రువాండా కావచ్చు, మీకు అందరికి ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది పుట్టి. ఈ ఎట్లయితే ఆర్య ద్రవిడ అన్న ఒక రెండు జాతుల్ని సృష్టించారో, లేని జాతుల్ని సృష్టించారో, సేమ్ కేసు అక్కడ కూడా సేమ్. ఆ హౌటూ టుప్సీ అన్న తెగలు అనేది అది బెల్జియం సంబంధించిన కాలనీ అనమాట. అది బురుండి కావచ్చు, ఐ థింక్ ఇంకో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనుకుంటా, రువాండా, మూడు దేశాలు. అంటే హుటూ టుప్సీ అని పిలువబడుతున్న జాతులు ఎక్కువగా ఉండే దేశాలు అవి, ఆ మూడు దేశాలు. ఆ మూడు దేశాలు బెల్జియం పాలనలో ఉండే. ఎలాగైతే ఇక్కడ మన దగ్గర ఎలాగైతే ఆర్య ద్రవిడ అనే ఒక రెండు జాతుల్ని సృష్టించి, లేని జాతుల్ని సృష్టించి ఆ జాతుల మధ్య వైరాన్ని కూడా సృష్టించారు. సేమ్ అదే స్ట్రాటజీ అక్కడ కూడా పాటించారు. హుటూ టుప్సీ అనే ఒక రెండు జాతులను సృష్టించి వాళ్ళ మధ్య వైరాన్ని సృష్టించారు. కాకపోతే మనకి ఉన్న మన సనాతన ధర్మం అనేది ఒకటి ఉండడం వల్ల, మన చాలా గొప్ప నాగరికత అవడం వల్ల మనం అంత విచక్షణ కోల్పోయి అది మనకు అంతర్యుద్ధం స్థాయికి మనకు వెళ్ళలేదు. ఇబ్బందులు వద్దని తప్పించి కానీ అక్కడ వాళ్ళకి అంత బేస్ లేకపోవడం వల్ల ఓ 10-15 లక్షల మంది చెప్పారు. సో ఇటువంటి ఒక మూడు ఏర్పాట్లని బ్రిటిష్ వాడు వెళ్లే ముందు చేస్తే అందులో ఒకదాన్ని పూర్తిగా ఎక్కువ శాతం మనం పటేల్ గారికి ట్రీట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి అది ప్రిన్సిపిలిటీ కనుక చిన్న దేశాలకి నుండిపోతే, ఇప్పుడు ఎలాగైతే ఆఫ్రికా చిన్న దేశాలకి నుండిపోయిందో, ఉండిపోవడం వల్ల చిన్న చిన్న దేశాలని నియంత్రించడం చాలా సులభం అండి, చాలా సులభంగా నియంత్రించవచ్చు. ఒక ఒక నేపాల్ ను నియంత్రించడానికి, ఒక భారతదేశాన్ని నియంత్రించడానికి తేడా లేదు. మనం నియంత్రించగలరు, ఏ దేశం అంటే మనం నియంత్రించగలరు, ఒక స్థాయికి మించి నియంత్రించలేదు. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కాకపోయినా సరే ఇన్ ఫ్యూచర్ లో అయినా సరే మాకు ఐరోపాకి కావచ్చు, మా తెల్ల జాతికి కావచ్చు, మాకు సంబంధించిన పాశ్చాత్య దేశాలకు కావచ్చు, ఎదురొండకూడదు అన్న ఒక ఉద్దేశంతో దేశాన్ని చిన్న ముక్కల కింద చేస్తారు ఆఫ్రికాలో. అటువంటి ప్రయత్నమే మన దగ్గర కూడా చేశారు, కానీ మన దగ్గర అది సఫలీకృతం అవ్వలేదు. అలా అవ్వలేదు అంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ప్రధానమైన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రెండో కారణం ఇప్పుడు ఆయన దాన్ని మన ఇవన్నీ కలిపి ఒక దేశాన్ని చేస్తారండి. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎవడో వచ్చి చైనాని, ఇండియాని, పాకిస్తాన్ని, ఇంకో దాన్ని, దేశాన్ని కలిపి ఒక దేశం చేసేస్తానంటే జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు. అయితే మరి ఇన్ని దేశాలని, ఇన్ని చిన్న రాజ్యాలని భారతదేశం అన్న దానిలో కలిపేస్తే మరి ప్రజల్లో ఎక్కడ ఎందుకు వ్యతిరేకత రాలా? ఎందుకంటే మానసికంగా ప్రజలందరూ భారతీయులు అనే ఉన్నారు. వాడు దాన్ని ఏ రాజు పరిపాలించిన. సో మన దగ్గర ఏంటంటే రాజకీయ ఐక్యత లేకపోయి ఉండొచ్చు, కానీ సాంస్కృతిక ఐక్యత ఎప్పుడు ఉంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఒక రాజు నుంచి ఇంకొక రాజు, ఇంకొక రాజు నుంచి ఇంకొక రాజు, అట్లా వచ్చినా సరే ఒకటే, ఒక టైంలో 50 రాజ్యాల కింద ఉన్నా, ఒక టైంలో 2 రాజ్యాల కింద ఉన్నా, ప్రజల మధ్య ఎప్పుడు భేదం లేదు. ఎందుకంటే ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళు నేను భారతీయులు అనే భావించారు, దాన్ని ఎవరు పరిపాలించినా సరే. దానివల్ల ప్రజల్లో కూడా దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం మాత్రమే కారణం. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీరు కాశ్మీర్ లో వేర్పాటువాదం ఉంది. ఎందుకుంది కాశ్మీర్ లో వేర్పాటువాదం? హిందూ మైనారిటీలు కాబట్టి ఉంది. హిందూ మెజారిటీ అయితే జమ్మూలో ఉందా? కాశ్మీర్ లో ఉంది. ఎందుకు? కాశ్మీర్ లో ముస్లిమ్స్ మెజారిటీ కాబట్టి. నాగాలాండ్ లో వేర్పాటువాదం ఉంది. ఎందుకు? నాగాలాండ్ లో క్రిస్టియన్స్ మెజారిటీ కాబట్టి. హిందువులు మెజారిటీ ఉంది. ఏ ప్రాంతమైన వేర్పాటువాదం ఉందా? లేదు, రాదు. సో భారతదేశాన్ని విడదీయాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేసేసి వేరే మతాలను మనం మెజారిటీలో తీసుకొస్తే అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వేర్పాటు వాదన పైకి తీసుకురావడంలో. సో ఇవన్నిటిని కూడా పటేల్ గారు ఇటువంటి అన్ని ఏర్పాట్లు బ్రిటిష్ వాడు చేసేళ్తే దానిలో ఒకదాన్ని చాలా చాలా సమర్థవంతంగా ఎదుర్కొని చాలా కీలకమైన పాత్ర పోషించారు పటేల్ గారు. కాబట్టి అది అది పటేల్ గారి గొప్పతనాన్ని మనం కొంచెం ఇంకా మనం లోతుగా అవగాహన చేసుకుంటే మనకి ఈ విషయాలు అర్థమవుతాయండి.
నిజమండి, చాలా చాలా అంటే మంచి పర్స్పెక్టివ్ ఇది. అండ్ చాలా చక్కటి ఇన్సైట్స్ అండి ఇవి. ఎందుకంటే పటేల్ గారి యొక్క ఔన్నత్యాన్ని, ఇది ఆయన కమిట్మెంట్ ని తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం మన మన సనాతన ధర్మ మన సనాతన ధర్మం యొక్క ప్రాపర్టీస్ వల్ల మనం దీన్ని ఇంకా ఇది పాసిబుల్ చేసాం మనం. సో
అది మీరు ఈ ఈ కోణం నుండి విశ్లేషించి చెప్పడం అనేది నిజంగా అది చాలా మీరు దాని మీద ఎఫర్ట్ పెట్టి చేశారు అండ్ నేను చాలా తెలుసుకోగలిగాను కూడా.
ఇంకొక అంశం అండి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీకు ముందు నుంచి చెప్తుంది చరిత్రను మనం ఎట్లా బోధిస్తున్నాం, మన మన ప్రస్తుత తరాల పిల్లలకి మనం చరిత్రను ఎట్లా బోధిస్తున్నాం అనేది ఆ జాతి యొక్క భవిష్యత్తుని చాలా వరకు నిర్ధారిస్తుంది. మనం చేస్తుంది ఏంటంటేనండి, ఎంతసేపు చరిత్ర అంటే మనకి అందరికి తెలిసిన విషయమే, ఎంతసేపు మొఘల్ గురించి చెప్తారు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్తారు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పిన టైంలో గాంధీ గారి గురించి వీళ్ళ గురించి చెప్తారు. అట్లా నేనేమి చెప్పనట్లేదు, చెప్పాలి. గాంధీ భజనకి గాంధీ గారు కారణం కాదు, ఆయన చనిపోయిన తర్వాత గాంధీ భజన మొదలైంది. సో అయితే మనం చేయాల్సింది ఏంటంటే అండి, దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటి, ఇప్పుడు మనం 2500 సంవత్సరాల మనం కనీసం అంటే మనకి రికార్డెడ్ హిస్టరీ చెప్తున్నాను, అంతకు ముందు సంగతి మనకు తెలియదు. కనీసం రికార్డెడ్ హిస్టరీలో గత 2000 సంవత్సరాల్లో 1750 ఐ థింక్ 1820 ఆ ప్రాంతం వరకు కూడా మనం ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానంలో ఉన్నాం జీడిపి రేషియో పరంగా. 25% వరకు కూడా ఉండేది మండి, అంటే మనకి 1వ శతాబ్దం నుంచి ఆల్మోస్ట్ 1500 వరకు మనమే నెంబర్ వన్. అంటే కరెక్ట్ గా 1వ శతాబ్దం పక్కన స్టార్ట్ అయిపోంగా, అంటే అంతకుముందు 4-5 సంవత్సరాలు మనం నెంబర్ వన్ ప్లేస్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉండాలిగా. కాబట్టి మనం గత 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఒక 200-300 సంవత్సరాలు తీసేస్తే మిగతా కాలం అంతా కూడా మనం ఆర్థికంగా నెంబర్ 1 ప్లేస్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నాం మనం. అటువంటి ఒక జాతి కేవలం విదేశీ దాడుల వల్ల మరి మనం ఇంత హీనమైన స్థితికి, అంటే ప్రపంచంలో అత్యధికంగా పేదలు ఉండే దేశంగా మన మొన్న మొన్నటి వరకు ఉంది. మొన్న మొన్నే మన నైజీరియా ఓవర్టేక్ చేసింది ఆ స్థానంలో. సో అంత హీనమైన స్థితికి మనం ఎలా వెళ్ళాం, ప్రధానమైన కారణం ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది భారతదేశంలో సాంస్కృతిక ఐక్యత ఉన్నది అనేది ఎంత ముఖ్యమో అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఏం చేశారంటే పోర్చుగీస్ వాడు వచ్చి ఇటు కేరళ మీద దాడి చేశాడు, అటు గోవా మీద దాడి చేశాడు, డచ్ వాళ్ళు వచ్చి కేరళ రాజుల మీద దాడి చేశారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చేమో అటు గోవా మీద దాడి చేశారు, ఈ ఫ్రెంచ్ వాడు వచ్చేమో ఇటు పాండిచ్చేరి వీటి మీద దాడి చేశాడు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం బెంగాల్లోకి ఎంటర్ అయ్యారు. నాలుగు కోణాల నుంచి నలుగు వచ్చేప్పటికీ మనల్లో ఎక్కడా కూడా భారతీయులు అప్పటి బలమైన రాజ్యాలు ఉన్నా సరే వీళ్ళందరూ కలిసి దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించలేదు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఎదుర్కోవడానికి ప్రయత్నించే ఒక వాతావరణం గల కారు దిండుంటే నాకు తెలిసి అసలు వీళ్ళు దమ్ ఉండేది కాదండి, మన భారతదేశం మీద కన్నెత్తి చూసే దమ్ వీళ్ళకి ఉండేది కాదు. ఎంత ఎంత దేశాలండి అవి, ఇప్పుడు అంటే కొంచెం డబ్బున్న దేశాలు కానీ ఈ దేశాలన్నా పోతే మన ముందు మనతో పోలిస్తే ఎంత, ప్రపంచ జీడిపిలో 25-30% మనం కంట్రోల్ చేస్తుంటే చైనా ఇంకొక 20-25% కంట్రోల్ చేస్తుంటే 60% జీడిపి కంట్రోల్ మన చేతిలోనే ఉండేది, ఇండియా చైనా చేతిలోనే ఉండేది, జపాన్ 6-7% ఉండేది. ఇవన్నీ వీళ్ళు మొత్తం ఐరోపా దేశాలు అన్ని కలుపుకున్నా సరే ఒక 10% కూడా ఉండేది కాదు. అటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కలిసి మన మీద అంటే ఎట్లా అంటే ఒక ఏనుగు నిద్రపోయి ఉంటే ఎలకలొచ్చి ఒక కాలు కొరికే తినేసి చంపేస్తే ఎంత అసహజంగా ఉండదో, భారతదేశం విషయంలో అదే జరిగింది. దానికి కారణం మన మధ్య ఐక్యత, రాజకీయ ఐక్యత లేకపోవడం, సాంస్కృతిక ఐక్యత ప్రజల్లో సాంస్కృతిక ఐక్యత ఉంది, ఐక్యత ఉంది కానీ రాజకీయ ఐక్యత లేకపోవడం. దానికి మొట్టమొదటి ప్రయత్నించిన వ్యక్తి, అది దాని అవసరాన్ని గుర్తించిన వ్యక్తి చాణక్యుడు. అందుకు చాణక్యుడు గొప్ప. చాణక్యుడు చేసింది ఏంటంటే యవనల దాడి ఎప్పుడైతే మొదలైందో, అలెగ్జాండర్ దాడి ఎప్పుడైతే మొదలైందో ఆయన దాన్ని అప్పుడు గెచ్చేశాడు. మనం కనుక ఆ అప్పట్లో నందులు వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు, సరిహద్దు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఎవడైతే ఉన్నాడో పురుషోత్తముడు వీళ్ళు చూసుకుంటే వీళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం లేదని అవ్వదు. అందుకని ఆయనకి నందరాజ్యాన్ని కొరకు తొలగొట్టి చంద్రగుప్త మౌర్యుని తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే మొట్టమొదటిసారి భారతదేశం మొత్తాన్ని ఒక రాజకీయంగా ఒక సాధి మీదకి తీసుకురావాలి, ఒక దేశంగా ఏర్పాటు చేయాలి, ఒక సైన్యం ఉండాలి, రాజకీయంగా ఐక్యమత్యం చేయాలి తీసుకురావాలని చెప్పి చూసిన మొట్టమొదటి దేశ చాణక్యుడు. దాన్ని కొంతవరకు సాధించిన వాళ్ళు తర్వాత ముగ్గురు, అంటే అశోకుడు కూడా మనం అశోకుడు కూడా చాలా వరకు చేసినా అది మనం చాణక్యుడికి వెళ్తుంది అనుకోండి క్రెడిట్. పైగా ఆయన అశోకుడు చేసిన విపరీతమైన హింస ఇవన్నీ కూడా ఉన్నాయి, కొంచెం కాంట్రవర్షియల్ ఉన్నాయి, అందుకని పక్కన పెట్టండి. కొంతవరకు శివాజీ సాధించాడు, అది శ్రీకృష్ణదేవరాయలు వారు సాధించారు కొంతవరకు. అది శ్రీకృష్ణదేవరాయలు వారి రాజ్యం మీకు ఆల్మోస్ట్ ఇక అస్సాం వరకు ఉండేది, సౌత్ లో కూడా చాలా వరకు ఉండేది, ఆల్మోస్ట్ భారతదేశంలో చాలా ఎక్కువ భాగాన్ని ఆయన పరిపాలించారు. అది కూడా విజయనగర సామ్రాజ్యం 300-300 సంవత్సరాల పైన పరిపాలన జరిగింది. బ్రిటిష్ కీయును మొఘల్స్ విజయనగర సామ్రాజ్యం సంగతి తీసుకుంటే ఓవరాల్ గా తీసుకుంటే ఎక్కువ ప్రాంతాన్ని ఎక్కువ కాలం నియంత్రణలో ఉంచుకున్నది విజయనగర సామ్రాజ్యమే. కానీ మనకి ఎక్కడ దాని చెప్పరు, పేరా కూడా చెప్పేవారు. అలాగే శివాజీ చేశారు. తర్వాత దాని తర్వాత దాన్ని యాక్చువల్ గా రియలైజ్ చేసింది సర్దార్ పటేల్ గారు. సో మన చాణక్యుడు మన శ్రీకృష్ణదేవరాయలు లేదా విజయనగర సామ్రాజ్యం శివాజీ మహారాజు నేతాజీ పటేల్ వీళ్ళు మనకి ఐకాన్స్ ఎవరైతే ఆదర్శ పురుషులు అని అంటున్నాం అంటే ముందు పురాణ పురుషుల సంగతి చదివేయండి రాముడు కృష్ణుడు వీళ్ళు పక్కన పెట్టండి చారిత్ర పురుషుల సంగతి చెప్తున్నాను నేను ప్రస్తుతం ఉన్న వాళ్ళ గాంధీ గారితో పాటుగా వీళ్ళకి కూడా సమప్రాధాన్యం ఇచ్చి తీరాలి. లేకపోతే ఎంతసేపు మనం ఏదో గుత్తు పుణ్యానికి వాడు మనం ఏదో మనకి బిచ్చం వేశాడు బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రాన్ని బిచ్చం వేశాడు అని అనుకుంటే మనంత మనంత మూర్ఖులు ఇంకొక లేడు. వాళ్ళు అంత గొప్ప మనిషి అయితే ఎందుకు అసలు ఇట్లా వేరే దేశాల మీద పడి ఇట్లా దోచుకోవడం దోచుకోరు కదండి వాళ్ళకి అంత గొప్ప మనసు ఉంటే. వాళ్ళు నీచులు అంటే ఇప్పుడు వాళ్ళ సంగతి అనట్లేదు నేను నీచమైన వ్యక్తులు మనుషులను మనుషులు చూడలే ఎంతసేపు మనుషుల్ని కేవలం డబ్బుని పిండుకునే ఒక యంత్రం కింద తీసేది తప్పించి మనుషులకి చూడలే వాళ్ళకి అంత దాయాలి అలాంటివి ఉండవు. మనం వాళ్ళు విడిపోయే పరిస్థితి మనం కల్పించాం అది మనం తెలుసుకోవాలి తెలియచేయాలి. దీన్ని బట్టి మనం రెండు మళ్ళీ అంటే ఒక దేశం యొక్క ఒక 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాదు కదండి కొన్ని వేల సంవత్సరాలు అంటే ఒక దేశం. సో ఇంతకు ముందు మనం తప్పులు చేసాం ఇక ముందు తప్పులు చేయకూడదు ఇటువంటి అనే ఒక్క దాన్ని మనం చిన్నప్పటికీ మన ప్రజలు కనుక బోధించినట్టయితే ఈ చిన్న చిన్న కులాలని ఇంకోటని ఇంకోటని ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ సక్సెస్ అవుతాయి చెప్పండి ఎందుకు సక్సెస్ అవుతుందండి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్. ఈ లార్జర్ ఐడెంటిటీ ప్రజల్లోని మనం దాన్ని మనం ఆ అవసరాన్ని ఎమోషనల్ గా మనం చెప్పలేకపోతున్నాం ఆ అవసరాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతున్నాం రెండు జరగట్లే. అంటే భావోద్వేగ పరంగా కొంతవరకు ఓకేలే కానీ ఈ అవసరం పరంగా మనకి మనకి ఇలాగ దీనివల్ల మన దేశం ఇంతకుముందు నాశనం అయిపోయింది ఇది మళ్ళీ జరగకూడదు ఇది మన మన దేశానికి అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఇదే అన్న ఒక దాన్ని చిన్నప్పటి నుంచి మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఇంకా ఏ విధంగా ఈ భారత విద్యుత్ శక్తులు ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎట్లా వాళ్ళు సక్సెస్ అవుతారండి ఎవరు కదా.
అవును కరెక్ట్ అండి 100% అవును
యా రంజిత్ గారు చాలా థ్యాంక్స్ అండి నిజంగా చాలా ఐ ఓపెనింగ్ కోణాలు ఉన్నాయి మీరు చెప్పిన వాటిల్లో. ఈ దీని మీద సోషల్ మీడియాలో మనం డిస్కషన్ చూస్తున్నాము రకరకాలుగా మాట్లాడటం అసలు 3,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి మోడీ మోడీ తన ప్రాపకం కోసం చేశారు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే పెద్ద లార్జర్ లెవెల్ నాకు తెలిసి ఇన్ని కోణాలు
లాస్ట్ పాయింట్ మీరు ఇప్పుడు ఏమన్నారంటే సోషల్ మీడియాలో చర్చ అంతేపు 3,000 కోట్లు ఎందుకు అన్న దగ్గర జరుగుతుందండి అక్కడే మనం ఊడిపోయినట్టు 3,000 కోట్లు ఎందుకో మనం సక్సెస్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా మనం ఊడిపోయినట్టు ఎందుకంటే అసలు మొత్తం స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో 3,000 కోట్లు అనేది అసలు లెక్క అసలు అసలు అది విషయమే కాదు అసలు దాన్ని చర్చ
చేయాలి
అది మనం మనం నిర్ణయించాలండి చర్చ యొక్క నియమాన్ని మనం నిర్ణయించాలి చర్చ యొక్క నియమాన్ని వాడు నిర్ణయిస్తున్నాడు ఏ కోణంలో చర్చించాలో వాడు నిర్ణయిస్తున్నాడు అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాడు నిర్ణయించిన తర్వాత మనం దానికి సమాధానం చెప్పుకుంటే మొదలు అంటే దానికి సమాధానం చెప్పొద్దు నేను అన్నట్లే కానీ ఓవరాల్ చర్చలో అది చాలా చిన్న భాగం అయి ఉండాలి మనం చర్చించాం దానిసేపు మాట్లాడడం మనం దాని గురించి కూడా చర్చించాం 2-3 నిమిషాలు చర్చించాం మిగతా 55 నిమిషాలు 58 నిమిషాలు వేరే ఇతర అంశాలు చర్చించాం చర్చిస్తూ ఉండాలి.
అవునండి 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 చాలా విలువైన పాయింట్స్ చెప్పారు రంజిత్ గారు. మనం మళ్ళీ ఎప్పుడైనా ఇలా మీ మీకు మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనిపించినప్పుడు మళ్ళీ మా షో మీకు ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ప్లీజ్ కమ్ ఆన్ టు అవర్ షో మీకు ఎప్పుడు కుదిరినప్పుడల్లా. సో అండ్ మీ సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా ఈ షో గురించి చెప్పండి.
భారత్ టుడే లాంటి వాటిలో చేసినా సరే ఎక్కువ 4-5 పార్టిసిపెంట్ ఉండడం వల్ల ఎక్కువ మనకి డీప్ గా మనం మాట్లాడలేం. సో మీతో అనుకోండి నాకు కూడా ఇక్కడ సమయం లభిస్తుంది కాబట్టి నాకు కూడా మంచిగా కొంచెం అంశాన్ని మనం తీసుకొని చేద్దాం తప్పకుండా చేద్దాం
తప్పకుండా
తప్పకుండా చేద్దామండి. అండ్ చాలా ఎందుకంటే ఇలాంటి మోనోలాగ్స్ ఉన్నప్పుడే మనకి మంచి మంచి పాయింట్స్ వస్తాయి లేకపోతే ఎదుటి వాళ్ళు తప్పులు ఆర్గ్యుమెంట్లు డిస్కషన్స్ లో అసలు అది ఇలాంటి ఫోకస్ పాయింట్స్ అసలు రావు. కాబట్టి ఈ వేదికని మీరు ఇలాగా ఇలాగా ప్రొజెక్ట్ చేసి ఇలాగా మీరు దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నందుకు వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. వేదిక కార్యక్రమానికి ఇలాంటి పర్పస్ సర్వ్ అయ్యే పని మీరు చేశారు అండ్ ఇది మనం కంటిన్యూ చేద్దాము. మీరు ఎప్పుడైనా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్.
ఈ వేదిక కార్యక్రమానికి. అండ్ థ్యాంక్స్ ఫర్
యువర్
అదండి రంజిత్ గారితో మన టాక్ షో ఇవాళ. మళ్ళీ వచ్చే వారం మరిన్ని మంచి అప్డేట్స్ తో అలాగే మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.
నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం నవంబర్ 4, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్ comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.